ஓம் நமோ நாராயணாய, நாராயணா நாராயணா நாராயணா, ஓம் நமோ நாராயணா. வாசுதேவா வாசுதேவா வாசுதேவா, ஓம் நமோ பகவதே வாசுதேவாய், சிவாய நமஹா சிவாய நமஹா, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ வெங்கடேஷ் வெங்கடேஷ கோவிந்த ஸ்ரீனிவாச கோவிந்த, நாராயணா நாராயணா நாராயணா, ஓம் நமோ நாராயணா. வச்சி சம்வத்சரம் நுஞ்சி ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి రోజునే ఇక్కడే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. గీతా జయంతి రోజున చించినాళ్ళని జనవరి 12 కాపవరంలో మారుస్తాం. ఎంచేదంటే ఆ గ్రామస్తులు బంధువులు వారి స్నేహితులు ఎక్కడెక్కడన్నా జనవరి 12 వస్తా ఉంటారు కాపవరం. అంటే జనవరి 12 ఇష్టపడుతున్నారు వాళ్ళు. ఈ గీతా జయంతి చించినాళ్ళనే చేస్తాం, జనవరి 12 కాపవరం చేస్తాం. మాకు 2 స్వగ్రామం చించినాడు, 2 నేటి. ఇప్పుడు ఈ గీతా భవనం కట్టించినప్పుడు శంకుస్థాపన మొదలు, ఈ ప్రహరీ గోడ తీసిన మొదలు, ద్వారబంధం అదే గుమ్మ ముహూర్తం మొదలు, ఓపెనింగ్ మొదలు, మోడల్ ఎలా ఉండాలి, దీని డిజైన్ ఎలా ఉండాలి అన్ని విషయాలు నరసింహారు మా చోటు చర్చిస్తారు. తర్వాత మాకు మరీ సమీపమైన గ్రామం చించినాడు గ్రామం, 1:20 వచ్చేస్తాం. మేము చించినాళ్ళు మేము సభలు పెంచుతాం. ఇప్పుడు జరిపే సభల కంటే చించినాళ్ళు ఇంకా సభలు పెంచుతాం. మాకు ఇక్కడ భోజనాలు కూడా అవసరం లేదు. 20 ఇక్కడికి రావచ్చు, 20 అక్కడికి వెళ్ళిపోవచ్చు. భోజనాలతో పని లేదు. నాకు చించినాడు అంటే బాగా ఇష్టం, ఈ గ్రామం అన్నా బాగా ఇష్టం. రాజు ఇది ఈ గీతా భవనం అభివృద్ధిలోకి రావాలని ఇక్కడ అందరూ భక్తులు వచ్చి ఆయన చాలా పనులు ఆయన చేతితో చేసి వెళ్ళారు. క్వార్టర్స్ కూడా ఆయనే కట్టింది. ఆయన ధనవంతుడు కాదు, సామాన్య సంస్థ నరసింహరాజు గారు, రుద్రరాజు నరసింహరాజు గారు సామాన్య సంస్థ, ఆయన ధనవంతుడు కాదు. ఎవరిని చందాలు అడగలేదు, ఆయనే ఇటుకి తీసుకున్నారు, ఆయనే కష్టపడ్డారు. కృష్ణదేవరాలు కట్టించినట్టు పెద్ద పెద్ద గోడలు కట్టించారు. పాపం 1 రూపాయి 1 రూపాయి ఆయన జాగ్రత్త పెట్టుకుని ఆ గీతా భవనానికి సరిపడి ఇప్పుడు 10 ముందు నుంచి ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఆయన ఎవరిని చంద అడగకుండా ఆయన డబ్బు ఆయన ఎవరైనా చంద ఇస్తానంటే ఏమన్నారంటే, నా శరీరం చనిపోయాక గీతా భవన అభివృద్ధి కోసం మీరు ఏదైనా కృషి చేయండి, నా శరీరం ఉండగా ఏమి చందాలు అక్కర్లేదు. ఎవరో బలవంతం చేస్తే ఆ కృష్ణుడికి లేకపోతే రాగపు ఏదో బంగారు పోస్తూ చేయిస్తారంటే చేయించుకోము. నాకొద్దు, నా శరీరం చనిపోయిన తర్వాత మటుకి మీరు ఏదైనా గీతా భవనకి సహాయ సహకారములు అందించుకొని నేను జీవించున్నంత కాలం నేనే చూసుకుంటా అని చెప్పారు. అలా చూసుకున్నారు. ఇంకో తెలివైన పని చేశారు నరసింహరాజు గారు. ఇది ఆయన జీవించుండగానే భక్తుడికి స్వాధీనం చేశారు గీత. ఏదో స్నేహితులని బంధువులని ముఖమాటాలు మమకారాలు ఇవి పెట్టుకోకుండా ఆయనకి పెద్ద చదువు లేదు, చదువుకున్న వాళ్ళకంటే తెలివైన పని చేసి స్నేహితులని బంధువులని ముఖమాటాలు ఏం పెట్టుకోకుండా ఈ భక్తుడికి స్వాధీనం చేసి మీరే నడపాలి జాగ్రత్తగా అని ఆయన కుటుంబం స్వాధీనంగా ఉండాలి, బిల్డింగ్ అని కూడా పెట్టుకోలేదు ఆయన. ఈ స్థలం కానీ భక్తుడు, నేను నా జీవం నా శరీరం మరణించా కూడా ఇది భక్తుడు స్వాధీనంగా ఉండాలి, భక్తులే నడపాలి, భక్తులు కాని వాళ్ళు నడపకూడదు బిల్డింగ్ అని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏమి ఇక్కడ పెత్తన అప్పగించిన సౌహృదయాన్ని కూడా. ఆయన చిన్నతనంలో వారికి గుమ్మలూరులో బంధువులు ఉన్నారు. వారికి ఆ గుమ్మలూరులో బంధువులు అంటే చిన్నతనంలో ఒకసారి ఆయనకి 20 సంవత్సరాలు గుమ్మలూరు చూడటానికి వెళ్తారు. ఆ గుమ్మలూరు ఎవరింటికి అయితే బంధువులు వెళ్ళారో ఆ ఇంట్లో ఓ టేబుల్ మీద భగవద్గీత చిన్న పుస్తకం కనిపడింది. శ్లోకం ఉందో తాత్పర్యం అది మీరు చదవాలంటే ఇది పట్టుకెళ్ళండి అని వారు ఇచ్చారు ఈ భగవద్గీత. అంటే అప్పటి నుంచి భగవద్గీతను అలా చేతులు పట్టుకున్నారు, భగవంతుని హృదయంలో పెట్టుకున్నారు. అలాగే చదవగా చదవగా భగవద్గీత చదువుకోవటం భగవద్గీత చదువుకోవటం చాలా కష్టపడటం సంసారం కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇహానికి పనికి వచ్చినాడు పరానికి పనికి వస్తాడు, ఇహానికి పనికిరానివాడు పరానికి పనికిరాడు. ఎందుకు పనికిరాడు? కొంతమంది శవాలను అయితే కూడా పనికిరాడు. ఆయన సంసారం చాలా కష్టపడి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయనకి తర్వాత ఆ సంవత్సరంలో మళ్ళీ డబ్బు జాగ్రత్త పెట్టుకుంటే ఆయన వాటాకు వచ్చిన డబ్బు ఏదో జాగ్రత్త పెట్టుకుంటే ఈ పెద్ద భవనం ఈ స్థలం ఆయింది భవనం ఆయింది ఇటుకలని అన్ని ఆయన కానీ ఆయన ఏమో టాటా కాదు బిర్లా కాదు. ఆయనకంటే మీరు కొన్ని 100 ఎక్కువ దాన్ని తెలియకపోవచ్చు. అంటే హృదయం అక్కడ మనస్సు మనస్సు ఉంది, మనస్సు ప్రధానం. ఏంటి ఇంత పెద్ద గోడలు కట్టించేశారు, ఇంత స్థలం ఉంది, క్వార్టర్స్ కూడా అంటే ఏంటి ఇక్కడ అర్చకులు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండాలి, భగవంతుడికి అర్చన చేసేవాళ్ళు కూడా సుఖంగా ఉండాలని ఆ గుమ్మలూరులో జరిగిన పుస్తకం తీసుకొని చదువుకుని తర్వాత 10 ఆయనకి భగవద్గీత ఏదో గీతా భవనం కట్టాలి. ఆయనకు సరిగ్గా మధ్య వయస్సులో ఉండగా భావన వచ్చింది. అంటే అది ఓ పక్కన సంసారం చూసుకుంటూ ఆ గీతా భవనం కట్టాలని ప్రత్యేకంగా సంవత్సరానికి ఇంత డబ్బు వెనకేసుకుంటూ దేవుడు వాట అంటే ఆయనకు 100 ఆదాయం వస్తానంటే 10 దేవుడికి ఇచ్చేద్దామని అలాగ పాపం ఒక రోజున కదా అలా కష్టపడి దేవుడి వాటాకని తీసేస్తూ బ్యాంకులో వేసుకుని ఆయనకి ముసలి వయసు వచ్చాక చాలా గ్రామాలు తిరిగి వచ్చారు. ఈ గీతా భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తిరిగి వచ్చి మొత్తం మీద ఈ రకంగా ఉండేది. ప్రతి స్టేజ్ లను కూడా ఈయన ఆయన శ్రమ ఆయన చెమట నేను ఒకటే చెప్పాను, మీ గీతాభవనాన్ని మీ శరీరం ఉన్నా, మీ శరీరం ఉండి నేను గీతాభవన జ్ఞాపకం పెట్టుకుంటే, మీ శరీరం పోయిన తర్వాత నేను గీతాభవనం మర్చిపోతే నేను మీ పట్ల కృతజ్ఞత లేని వాడిని అవుతానని. మనిషి ఎదురుగుండా కొంతమంది గౌరవిస్తారు, అది చచ్చిపోతే ఇంకా పట్టించుకో, వాళ్ళు కృతజ్ఞులు అంటారు. ఆ కృతజ్ఞత లేని వాళ్ళని చూస్తే భగవంతుడు సంతోషం. మీరు ఉండగానే గీతాభవనంలో ఎలా సభలు జరుపుకుంటున్నాను, తర్వాత కూడా అలా సభలు జరుపుకుంటే. ఇక్కడ సభలు గీతాభవనం పేరు మీద మాకు దగ్గర పైగా 20 మినిట్స్ ఇచ్చారు. ఇక్కడికి మేము తరచుగా వస్తూ ఉంటాం, ఇక్కడ జరిగే సభలు కూడా పెంచుతాం. సరిగ్గా ఇక్కడ 2 ఇంటికి రావచ్చు, మేము 4 ఇంటికి వెళ్ళి అంటే ఆయన చాలా శ్రద్ధగా ఈ గీతాభవనాన్ని నిర్మించారు. ఉరికే అని మన మీద నెచ్చినే బరువు పెట్టలేదు, మనం ఈ భవనాన్ని ఈ ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి. తర్వాత ఈ కమిటీని బాధ్యత గల వ్యక్తులతో భక్తులకి స్వాధీనం చేసేయని శరీరం ఇచ్చింది. భగవద్గీత నిన్న భగవద్గీత గీత జయంతి ముక్కోటి ఏకాదశి, నిన్న మహావిష్ణువు దేవతలందరికీ ఉత్తర ద్వారంగా దర్శనమిచ్చినటువంటిది. ఆ మహావిష్ణు యొక్క అవతారమే కృష్ణుడు. కానీ వీళ్ళేం చెప్తారంటే, ఎవరు హరే కృష్ణ వాళ్ళు ఏం చెప్తారంటే, అంతా కృష్ణుడే. యేసుక్రీస్తు మతస్థులు యేసుక్రీస్తు ఎలా చెప్తారో, కృష్ణ భక్తులు అంటే కృష్ణ భక్తులు అంటే వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు ఏం చెప్తారంటే, అంతా కృష్ణుడే. ఆ కృష్ణుడిలోంచే వీళ్ళందరూ వచ్చారు, త్రిమూర్తులు వచ్చారు, దేవతలు వచ్చారు, అంతా కృష్ణుడే భగవంతుడు. విష్ణువు కృష్ణుడి కింద రావటం కాదు, కృష్ణుడిలోంచే విష్ణువు, రుద్రుడు, బ్రహ్మదేవుడు, దేవతలు, మంత్రం ముక్కోటి దేవతలు మొత్తం అందరూ కృష్ణుడిలో నుంచి వచ్చారు. కృష్ణుడే స్వయంగా దేవుడు, కృష్ణుడే స్వయంగా భగవంతుడు. అనుకుంటే దేవుడు అవ్వలేదు, స్వయంగా పరమాత్మ ఆయనలోంచే మొత్తం దేవతలు వచ్చారు. ఆయనతోటే ఖగోళం వచ్చింది, ఆయనలోంచి ప్రకృతి వచ్చింది, ప్రకృతిలోంచి నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశము అన్నీ వచ్చినాయి. అన్ని ఆయనే, ఈశ్వరుడు ఆయనే, ప్రకృతి ఆయనే, దేవకోటి ఆయనే, దేవతలు ఆయనే అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు మసస్సులు అంతా సర్వం యేసుక్రీస్తు అని ఎలా చెప్తారు, కృష్ణ భక్తులు కూడా అంతా కృష్ణుడే. యేసుక్రీస్తు భక్తులు కూడా మీరు అందరూ క్రీస్తు భక్తులు అవ్వాలని ఎలా చెప్తారో మతానికి, కృష్ణుడి భక్తులు కూడా ఇతర దేవతను నిందించరు కానీ మీరు అందరూ కృష్ణుని స్మరించుకోండి, రేపు ముకుందుని స్మరించుకోండి, మోక్షాన్ని ఇచ్చేవాడు ముకుందుడు జ్ఞాపకం. గోవింద 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 స్మరణ తోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిచేటప్పుడు కూడా సరసరంగా అందరినీ హరే కృష్ణ సత్యమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ అని పిలవరు. హరే కృష్ణ హరే కృష్ణ హరే ఆ పిలుపు కూడా హరే కృష్ణ ఎల్లయ్య పొల్లయ్య అని అలా పిలవరు, హరే కృష్ణ. ఆ కృష్ణుడు దేవతలకి దేవాది దేవుడు, ఆది దేవుడు, అంతర్యామి, అంతటా ఉన్నవాడు, మన ఆత్మకి ఆత్మగా ఉన్నవాడు. మలయాళీ స్వామి వారు చెప్తా ఉండేవారు, మలయాళీ స్వామి వారికి భగవద్గీత అంటే చాలా ప్రియం. అనేవారు ఈ నుదిరి మీద గీత సరిగ్గా ఉంటే భగవద్గీత చేతికి వస్తుంది, కానీ మీకు పూర్వపుణ్యం ఉంటే మీరు భగవద్గీత అధ్యయనం చేస్తారు, కానీ మీ పూర్వపుణ్యం లేకపోతే భగవద్గీత మీ చేతి మీ తలరాత బాగోకపోతే గీత మీ చేతికి రాదని మలయాళస్వామి దానికి అబద్దాలు కూడా చెప్పేవారు. మలయాళస్వామి అబద్దాలు ఎలా చెప్పేవారంటే, ఆ భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేసేవారు. ఒక అసత్యం, అమెరికాలో ఒక సామెత అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో లార్జ్ సో రిచ్ సో జనరస్ అమెరికాలో ఒక సామెత ఉంది, అసత్యం మీరు అసత్యం చెప్పినా అసత్యాన్ని ఇతరులను బాధించకనక ఉంటే ఇతరులను బాధించకనకుండా ఉంటే అసత్యం అది కూడా సత్యంతో సమానము. మీరు ఒక అసత్యం మీరు చెప్పినా అసత్యం ఇతరులను కనుక బాధించకుండా ఉంటే ఇతరులని నష్టపరచకుండా ఉంటే ఆ సత్యము కూడా సత్యముతో సమానము అమెరికాలో ప్రోగారు. అలాగే మలయాళీశ్వరం గారు ఈ అసత్యం చెప్పారు. పుస్తకములు గీతా గ్రంథములు ఎన్నో లేవు, తొందరపడండి అందరూ తీసుకోండి, అందరూ చదువుకో అంటే మన చేత తొందరగా కొనిపించాలని ఆయన ఉద్దేశం. అందరూ తొందర త్వరపడండి మళ్ళీ రేపు వస్తే పుస్తకాలు దొరకవు. ఒకవేళ రేపు డబ్బులు లేకుండా పైసలు లేకుండా వాళ్ళు వస్తే రేపు పుస్తకాలు కొనుక్కోవడానికి సమాయత్తం రండి. ఒకవేళ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదనుకోండి భగవద్గీత పుస్తకాలు కొనుక్కోవడానికి రేపు ప్రిపేర్ అయ్యి రండి అంటే జేబులో డబ్బులు వేసుకుని గీత పుస్తకాలు కొనుక్కోరండి అని చెప్పేవారు. ఒక్కోసారి అబద్దాలు కూడా చెప్పేవారు. మీకు పుస్తకాలు భవిష్యత్ వేళ దొరికితే రేపు దొరకవేమో అనేవారు. అంటే మన అందరి చేత భగవద్గీత అది అసత్యం కింద కనిపిస్తుంది కానీ అసత్యం కాదు, మనం బాగు చేద్దాం అనిచేత అమెరికాలో ఈ సామెతం అది అసత్యం కాదు, సత్యంతో సమానమే. మిమ్మల్ని బాగు చేయడానికి అసత్యం చెప్తున్నారు కానీ అక్కడ అసత్యం కాదు, అసత్యం కూడా సత్యంతో సమానం. తర్వాత అమెరికాలో ఇంకో సామెత ఉంది, ఇవాళ ఇంచేది అమెరికాలో అమెరికాతో ప్రారంభం. అమెరికాలో ఏం చేయాలంటే మీకు ఎవరికైనా దుఃఖం వచ్చే వరకు ఆకండి. దుఃఖపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు దుఃఖం వస్తుందో చూసి మీరు ఆ కారణంలో పడకుండా చూసుకోండి. మీకు జబ్బు చేసే వరకు ఆక్కండి, ఇతడికి ఎందుకు జబ్బులు చేస్తున్నాయో చూసుకుని ఆ జబ్బు ఏ కారణం వల్ల వాళ్ళకి జబ్బు చేసిందో ఆ కారణానికి వెళ్ళకండి. మీరు ఇతరులకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, వాళ్ళకి ఏదో కారణం ఉంటుంది, దుఃఖం లేకుండా కారణం రాదు. అమెరికాలో చెప్తారు అసలు యాక్సిడెంట్ అంటాం, ప్రమాదం అంటాం, ప్రమాదం కూడా కారణం లేకుండా ప్రమాదం ప్రమాదం అనుకుంటాం, ఆ ప్రమాదానికి కూడా ఏదో కారణం ఉంటుంది. అది తాగేసి డ్రైవ్ చేస్తాంటే ఎలా ఉంటుంది ప్రమాదం? సెల్ ఫోన్లు పెట్టుకుని అస్తమా అని సెల్ ఫోన్లు మా పెట్టి కివులో పెట్టుకుని డ్రైవ్ చేస్తామంటే ఎలా ఉంది? యాక్సిడెంట్లు అయిపోతాయి. అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అనుకుంటాం, యాక్సిడెంట్ కాదు, దానికో కారణం లేకుండా యాక్సిడెంట్ కూడా జరగదు. ఇక్కడికి అనుకుంటాం ఏదో ప్రమాదం ప్రమాదం జరిగిపోయింది, ఆ ప్రమాదానికి కూడా ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా ప్రమాదం. సరసంగా యాక్సిడెంట్లకు కారణం సహనం లేకపోవటం, ఓర్పు లేకపోవడం. రోడ్డు మీద గొయ్యి ఉంటే గొయ్యి అందరూ తప్పించుకోవాలని చూస్తారు యాక్సిడెంట్. అంటే అమెరికాలో సామెత ఏంటంటే, మీరు ఎవరో కొంతమంది దుఃఖపడటం మీరు చూస్తున్నారు కదా, అది ఏ కారణం వల్ల దుఃఖపడుతున్నారో చూసుకుని ఆ కారణానికి మీకు ఉంటే మీరు దుఃఖం రాదు. దుఃఖం వచ్చిన తర్వాత బాధపడటం కాదు, దుఃఖం వచ్చాక బాధపడటం కాదు, దుఃఖం రాకముందు మీరు దుఃఖం రాకుండా చూసుకోవడం ఇంకా మీకు తెలియని పని, సేఫ్ సైడ్ అంటారు. అలాగే రోగం వచ్చాక తగ్గించుకోవటం అంటే రోగం రాకుండా చూసుకోవటం మంచిది. శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి, మనస్సును ఇబ్బంది పెట్టకండి, శరీరాన్ని శాంతిగా ఉంచండి, మనస్సును శాంతిగా ఉంచండి, అస్తమాను కుదిపేసుకోకండి, మనస్సును శాంతిగా ఉంచండి, శరీరాన్ని శాంతిగా ఉంచండి. మనో శరీరముని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ మనస్సు శరీరం మీ కుటుంబ క్షేమానికని ఉపయోగించుకోవాలి, సమాజ క్షేమానికని ఉపయోగించుకోవాలి, లేదా భక్తిగాను ఉపయోగించుకోవాలి. కానీ అనవసరంగా అస్తమాను మనస్సులో అశాంతి తెచ్చుకుని, శరీరాన్ని పాడు చేసుకుని, శరీరాన్ని అశాంతి తెచ్చుకుని, శరీరాన్ని శుభ్రంగా చూసుకోకుండా, మనస్సును శుభ్రంగా చూసుకోకుండా పాడవద్దని. దుఃఖం రాకుండా సేఫ్ సైడ్ చూసుకోమని. ఒకవేళ దుఃఖం రాకుండా చూసుకుంటాం అనుకోండి, తెర వచ్చేస్తే ఎలాగను? రాకుండా ప్రయత్నం చేస్తాం అనుకోండి, చీర వచ్చేస్తే ఎలా అంటే కంగారు పడకండి, అది ఒక్క అనిపిస్తే పోతుంది. అనిపిస్తున్నాం అనుకోండి అనుకోకండి, ఇంకా లేట్ అయితే వడ్డీతో అనిపించాలి, వడ్డీ లేకుండా అనిపిస్తున్నాం అనుకోండి అన్నారు. దుఃఖం మీకు ఎప్పుడు వచ్చింది అనుకోండి, దుఃఖం రాకుండా చూసుకోండి, చీర వచ్చేసింది అనుకోండి, అనిపించేయండి పోతుంది. అప్పుడే అనుభవానికి వచ్చేసిందని అనుకోకండి, ఇంకా లేట్ అయ్యి కొద్ది వడ్డీ పెరుగుతుంది, అనిపించేస్తే పోతుంది. లేట్ అయితే వచ్చి జనములేదు వడ్డీతో అనిపించాలి, అనిపించేసాం పోయింది అనుకుంటే. ఇప్పుడు రుణం తీరిపోవటం మంచిది కదా, రుణం అలా పెట్టి కూర్చోంటే, రుణం నిద్రపోదు, వడ్డీ పెరిగిపోతాం, వడ్డీకి రాత్రి పగలని ఉండదు, అలా పెరిగిపోతాం. అయితే దుఃఖం కూడా అలా పెరిగిపోతుంది, అనిపించేసి పోతుంది. వచ్చి జనములు అనిపించవచ్చు, ఇంకా ఈ జనంలో ఈ దుఃఖం వచ్చేసింది అనుకోకండి, పోతే పోతుంది. వడ్డీ అక్కడ లేకుండా అసలు తోడు సరిపోతుంది కదా. సరే, ఇప్పుడు భగవద్గీతలోకి వస్తుంది. భగవద్గీత మలయాళీ శ్రమలకి బాగా ఇష్టం, అందరికీ ఇష్టమే. భగవద్గీత ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కృష్ణుడు భగవంతుడు, మరి అర్జునుడు మాట ఏమిటన్నారు మలయాళీ? కృష్ణుడు భగవంతుడు, మరి అర్జునుడు ఏమంటే, కృష్ణుడు భగవంతుడు అయితే అర్జునుడు గుణవంతుడు అన్నారు. కృష్ణుడు భగవంతుడు భగవంతుడు అనుకుని మీరు అర్జునుడిని ఎవరో మర్చిపోతున్నారు. కృష్ణుడు భగవంతుడు, అర్జునుడు గుణవంతుడు, సద్గుణాలు గలవాడు, సౌహృదయం గలవాడు, అసూయ లేనివాడు, ఈర్ష్య లేనివాడు, సహనం ఉన్నవాడు, అన్ని ఉండి అని ఉండేవాడు, అన్ని విద్యలు తెలుసును, అన్ని ఉండి అని ఉండేవాడు, తెల్లటి వాడు, స్వచ్ఛమైన వాడు, శతవాహనుడు, తెల్లటి గుర్రములు తోలేవాడు, తెల్లటి వాడే, మనస్సు కూడా తెలుపు, అన్ని తెలిపే, స్వచ్ఛమైన వాడు. ఒకవేళ కృష్ణుడు దేవుడు అనుకుంటే సరిపోదు. మరి అర్జునుడు ఎవరు అనుకుంటున్నారు? గుణవంతుడు, సౌహృదయం ఉన్నవాడు అన్నారు. మరి భగవద్గీత, భగవద్గీత అంటే భగవంతుడి చేత గీతం చేయబడింది. భగవంతుడి చేత గీతం చేయబడింది భగవద్గీత. గీతం చేయబడటం అంటే గానం చేయబడింది భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడి చేత గీతం చేయబడింది. గీతం చేయబడటం అంటే గానం చేయబడింది, అదే భగవద్గీత. ఇది భగవద్గీత. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అన్ని యోగాలకి అక్కడ స్థానం ఇచ్చారు. అన్ని మార్గాలు మోక్షం పొందటానికి ఎన్ని ఉపాయాలు అయితే ఉన్నాయో, ఆ శాంతి మోక్షశాంతి పొందటానికి ఎన్నో ఉపాయాలు అయితే ఉన్నాయో అన్ని ఉపాయాలు వివరించారు భగవద్గీత. ఒక్క ఉపాయం కూడా విడిచిపెట్టకుండా అన్ని, అందుకే దాన్ని సమగ్ర గ్రంథము, సమన్వయ గ్రంథము, ఉపదేశ గ్రంథము, శాస్త్రము. ప్రస్థాన త్రయాల్లో ఇది కూడా ప్రస్థాన త్రయాల్లో ఇది ప్రస్థానమే. ఇది గీతా ప్రస్థానం. ప్రస్థాన త్రయాల్లో మనకు హిందువులకి ప్రమాణ గ్రంథాలు ఏంటంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ముందు బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీత. ప్రస్థాన త్రయంలో భగవద్గీత కూడా ఒకటి. ఈ శాస్త్రం గీతలో భగవంతుడు, భగవద్గీతలో భగవద్గీత శాస్త్రం. అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని మీ అహంకారానికి మీ మనస్సుకి ఎలా చూస్తే అలా పని చేయకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించండి అని చెబుతూ సంఘపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వండర్ఫుల్. మీరు జీవించండి. ఇప్పుడు సంఘంతోటి మనం సంఘంతో కొన్ని సమస్యలు ఉంటాయి. అస్తమాన గదిలో 24 గంటలు మీ ఎవరితో మాట్లాడడం, గదిలో కూర్చొని ఎక్కడ కూరుతుంది? మేము ఎవరితో మాట్లాడడం, ఎవరినో చూడడం, ఏ దండలు ఎక్కించుకుంటాం, ఓ చీవుడు ముక్కేసుకుంటాం అంటే ఎక్కడ కూరుతుంది? సమాజంతో ఏదో రకమైన సంబంధం లేకుండా మనిషి ఉండడు. అంటే మీకు ఇంటికాడ కుటుంబంతో కొన్ని అనుబంధాలు ఉంటాయి, మీతో కొంత అనుబంధం ఉంటుంది. మీకు మీ అంతటి మీరు శాంతిగా ఉండండి, డెవలప్ ఫీల్స్ మీరు శాంతిని లోపల మీ శాంతిని అభివృద్ధి చేసి కుటుంబంతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు కుటుంబంతో సంబంధాల విషయంలో కూడా గీతలో చెప్పిన పద్ధతిగా ఉండండి. మీ అంతటి మీరు శాంతిగా ఉండి కుటుంబంతో అనుబంధం ఉంటే సరిపోతుంది. ఒక పక్కన సమాజం ఉంది, మనకి ఎంత ఎంత కాదన్నా సమాజంతో ఏదో రకమైన అనుబంధం తప్పదు. అంటే మీతో మీరు డెవలప్ పీస్ ఇన్ అవర్ మైండ్, మీ మనసులో శాంతిని పోషించుకో, శాంతిని కాపాడుకో. మీ గృహ భగవద్గీతలో శాస్త్రంలో ఎలా చెప్పాడో ఆ విధంగా నీ కుటుంబ సభ్యులతో కూడా నువ్వు అంతవరకు ఉండొచ్చు. అలాగే సమాజానికి సంబంధించిందో భగవద్గీతలో భగవంతుడు ఏ రకంగా చెప్పాడో ఆ రకంగా నీతోటి నువ్వుండు, కుటుంబంతో ఉండు, సమాజంతో కూడా అంతవరకే ఉండు. శాస్త్రాన్ని గీతను ప్రమాణంగా చేసుకుని బతు. దీనికి ఏమని చెప్పారంటే, భగవద్గీత దీనికి ఉపనిషత్తు, కృష్ణార్జున సంవాదం ఉపనిషత్తు, యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య అని చెప్పారు. కృష్ణార్జున సంవాదం ఇద్దరి దగ్గర జరిగినటువంటి సంభాషణ డైలాగ్ అంటే అర్జునుడు అదృష్టం ఏంటంటే భగవంతుడిగా భగవంతుడే గురువుగా లభ్యమయ్యాడు. తర్వాత ఉపనిషత్తు, అది కూడా ఒక భగవద్గీత కూడా ఉపనిషత్తుతో సమానం. ఉపనిషత్తులు సారమది ఉపనిషత్తు అంటే సంసారాన్ని అంటే అజ్ఞానాన్ని అజ్ఞానాన్ని భంగం చేసేది బ్రహ్మ దాని ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే మీరు ఉపనిషత్తుని అధ్యయనం చేయగా చేయగా అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని మీరు జీర్ణం చేసుకుంటే అజ్ఞానాన్ని అహంకారాన్ని అహంకారానికి కోత పెడుతుంది, భంగం చేస్తుంది. అది ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అజ్ఞానానికి భంగం చేస్తుంది, కోత పెడుతుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని ఏం చేస్తుంది? కోత పెడుతుంది. అంచేది భగవద్గీత కూడా ఉపనిషత్తు. నీ సంసారానికి, నీ మనస్సుకి, నీ అజ్ఞానానికి, అక్కడ సంసారం అంటే అజ్ఞానం అహంకారం, దానికి కోత పెడుతుంది. అహంకారాన్ని ఉత్పత్తి చేసేది అజ్ఞానం, అదే కారణ శరీరం. దాన్ని భంగపరిచేది ఉపనిషత్తు. రాదు బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానాన్ని నీకు నువ్వు ఏదిగా ఉన్నావో నీ స్వరూపం గురించి చెప్పేది బ్రహ్మ విద్య. బ్రహ్మజ్ఞానం నేర్పేదే, బ్రహ్మజ్ఞానాన్ని నేర్పుతుంది కాబట్టి భగవద్గీత దాన్ని బ్రహ్మ విద్య అని కూడా అన్నారు. తర్వాత యోగ శాస్త్రం అనిని, మళ్ళీ యోగ శాస్త్రం. యోగ శాస్త్రం అంటే యోగము అంటే ఉపాయం. యోగం అంటే భగవంతుడితోటి మనం ఐక్యం అవటానికి, భగవంతుని పొందటానికి, భగవంతు ఎలా పొందాలి, భగవంతుడిలో ఎలా ఐక్యం అవ్వాలి, దాని గురించి నిర్దేశంగా స్పెసిఫిక్ గా భగవంతుడు చెప్పాడు కాబట్టి దాన్ని యోగ శాస్త్రము అన్నారు. యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య, ఉపనిషత్తు, కృష్ణార్జున సంవాది, అహమాత్మ గుడాకేశ, ఇది రమణ మహర్షి గారికి చాలా ఇష్టమైన. అంటే అన్ని శ్లోకాలు ఇష్టమే. అరే మేము ఒకే ఒక శ్లోకం చదువుకుంటామంటే అన్ని శ్లోకాలు చదవలేకపోతున్నాం, ఏదో ఒక్క శ్లోకం చెప్పమంటే ఇది ఏం చెప్పారంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత యవచ అహమాత్మ గుడాకేశ. గుడాకేశుడు అంటే అర్జునుడు, అర్జున అహమాత్మ. అందరి హృదయాల్లో నేను ఎలా ఉన్నాను? చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. మీ ఆత్మలకి నేను ఆత్మగా ఉన్నాను, మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాను. వాడే కృష్ణుడు అహమాత్మ గుడాకేశ. మీ అందరి ఆత్మలకి నేనే ఆత్మగా ఉన్నాను, మీ ప్రాణాలందరికీ ప్రాణంగా నేనే ఉన్నాను. అహమాత్మ గుడాశ సర్వభూతాశయ స్థిత వాడికి అంటే అందరి హృదయాల్లో, అంటే శరీరం ధరించినటువంటి అది అది పాము శరీరం అవచ్చు, మానవ శరీరం అవచ్చు, లేకపోతే జంతు శరీరం అవచ్చు. శరీరం ధరి ఒక శరీరం వచ్చిందంటే దానికి సపోర్ట్గా, దానికి అంతర్యామిగా, దానికి అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఆత్మగా ఉన్నవాడిని నేనే. అక్కడ భగవంతుడు లేకపోతే ఆ శరీరం రాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంత భూతానామంత ఏవచ. అంటే ఈ ప్రాణి అంటే భూతములంటే ప్రాణములు, మనం అంటే దేహంతో తాదాప్యం, మనోదేహములతో తాదాప్యం పొంది ప్రాణులు. ప్రాణకోటి భూతకోటి, భూతకోటి అంటే మనమే ప్రాణులు, ప్రాణం ధరించిన వాళ్ళు. అంటే ఈ ప్రాణకోటి ఈ భూతకోటి అంతా కూడా, ఈ ప్రాణం ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ జీవకోటి అందరూ కూడా నాలోనే ఉదయిస్తున్నారు, నాలోనే ఉంటున్నారు, నాలోనే లయమవుతున్నారు. నేను లేకుండా అసలు వీళ్ళు ఎవరికి అస్తిత్వం లేదు. మనమందరం బుడగలం, మనందరం బుడగలం. కృష్ణుడు సముద్రం, మనందరం ఎవరం? బుడగలం. కృష్ణుడేమిటి? సముద్రం. మనందరం బుడగలం, కృష్ణుడు సముద్రం. అంటే ఇప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ బుడగ ఏమనుకుంటుందండి, నేను బుడగను 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 ఒకవేళ పేరిపోతానేమో, ఏమైపోతానేమో ఏమైపోతానేమో ఏమైపోతాను అలా బాధపడకు. ఇప్పటికే బుడగే నువ్వు, నీ వెనకాల సముద్రం ఉందని మర్చిపో. నువ్వు బుడగవే, బుడగ అనుకుంటున్నావు, వెనకాలేముంది? సముద్రం ఉంది. ఈ జీవలక్షణాలు పోతే నువ్వు పావు సముద్రం అయిపోతావు. ఈ బుడగ పోతే నువ్వు పావు, నీకు ఆధారంగా సముద్రం ఉన్న సంగతి మర్చిపోకు. ఈ బుడగ పోతే నేను పోతాననుకోకు. ఈ జీవలక్షణాలు పోతే నేను పోతాననుకోకు. మహాసముద్రం బుడక్క ఆధారంగా ఉందని మర్చిపోకు. ఈ చిన్న జీవుడికి, ఈ దేహాభిమానం గలవాడికి, దేహబుద్ధి ఉన్నవాడికి, ఈ శవబుద్ధి ఉన్నవాడికి, ఈ బుడక్కి లోపల చైతన్యం అనే మహాసముద్రం, ఆ చైతన్య సాగరం, ఆనంద సాగరం దీనికి ఆధారంగా ఉందన్న సంగతిని మరచిపోకు. మరచిపోకంటే గుర్తేస్తాను. ఇవాళ కాకినాడ కాలేజీ ప్రిన్సిపల్ గారు అన్నవారు, అప్పుడు రిటైర్ అయిపోయారు మేడం గారు, ఆవిడ అనేవారు, నేను క్షమిస్తున్నాను కానీ, నేను క్షమిస్తాను కానీ మర్చిపోలేనాడు. అంటే ఆ క్షమించడం నిజమైతే మరిపోస్తుంది, క్షమించడం నిజం కాకపోతే మరపు రాదు. క్షమించే గుణం మన అవతార పురుషుడు యేసుక్రీస్తుకు చాలా ఎక్కువ. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు కూడా యేసుక్రీస్తుని శరీరం మీద సిలువ పెట్టి, సిలువ యేసుక్రీస్తు శరీరాన్ని సిలువ వేసినప్పుడు కూడా, ఓ ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు, అప్పుడు కూడా వాళ్ళని సిలువేసి మేకులు పెట్టి, శరీరాన్ని మేకులు పెట్టి పొడిచి శరీరంలో రక్తం బయటకు కారుతా అంటే, వాళ్ళని క్షమించమని అడిగాడు కానీ, వాళ్ళని క్షమించమని అడిగాను కానీ వాళ్ళకి ప్రతీకారం చేయము. ఓ ఫాదర్ ఫర్గివ్ దెమ్ అంటే ఎక్కడైతే క్షమాగుణం ఉందో, నిజమైనగా ఎక్కడైతే క్షమానందం ఉందో అక్కడ మరపు వస్తుంది కానీ క్షమాగుణం, లేకపోతే మరపు రాదు. అది సిద్ధం. క్షమిస్తే మర్చిపోగలం కానీ క్షమించకుండా మర్చిపోలేం. ముందు ఫర్గివ్, తర్వాత ఫర్గెట్. అంటే జీవకోటి ఉంటే నాలోనే ఉందవయ్యా. అంటే భగవద్ కృష్ణుడిలో గొప్పతనం ఏంటంటే, ఈ చాలా మంది సాధకులు కూడా ఏడిపోయి ఎందుకు సాధన చేసి యోగం ఎందుకు, దుఃఖం నశించడానికి యోగం, యోగం ఏడవటానికి కాదు, ఏడుపు తగ్గించుకోవడానికి యోగం, ఏడవటానికి యోగం ఎందుకు. కృష్ణుడి దగ్గర గొప్పతనం ఏంటంటే, మీకు బాగా చెరుకు రసం అంటే బాగా ఇష్టం అనుకోండి, మీకు చెరుకు రసం మామిడి పండు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ రసం పలచగా ఉందనుకోండి, పైగా పలచగా ఉన్న రసం మీ నోట్లో పెట్టుకున్నారనుకోండి, పైగా రసం తీయగా ఉందనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంత బాగుంది, ఎంత బాగుంది. కృష్ణుడు జీవితాంతాలు ఎంజాయ్ చేశాడు, వాడు దేవుడు. నిందా స్తుతి రెండు సమానంగా చూసుకున్నవాడు కృష్ణుడు. ఆయనకి జీవితంలో అనేక అగౌరవాలు వచ్చినాయి. జరాసంధుడి తరుముకి వస్తే పారిపోయాడు. అవమాన దుర్యోధనుడు చూడ అనేక సార్లు అవమానం చేశాడు, గౌరవాలు పొందాడు, అగౌరవాలు పొందాడు, కీర్తి పొందాడు, అపకీర్తి పొందాడు. కానీ నిందా స్తుతి ఈ రెండుకి విలక్షణంగా, నింద వచ్చినా స్తుతి వచ్చినా వాటికి అబోధం ఆయన నింద వచ్చినా స్తుతి వచ్చినా ఆయన సంతోషానికి భంగం లేదు, ఆయన ఆనందానికి భంగం లేదు, ఆయన అస్తిత్వానికి భంగం లేదు. ఆయనే దేవత, దేవాది దేవుడు, ఆయనే కృష్ణుడు. లైఫ్ ని 100% ఎంజాయ్ చేసిన వాడు కృష్ణుడు. మనం ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోవటం ఏంటండి? అందుకే మనం జీవించడానికి వచ్చాం, చచ్చిపోయడానికి వచ్చాం. ఇక్కడ ఏదో రోజు దేహం చనిపోతుంది, ఆ దేహం చనిపోయే వరకు ఉండాలి కదా. ఆ దేహానికి చావు రాకముందే చచ్చిపోతే చచ్చిపో అంటే భగవంతుడు ఏం చెప్తున్నాయంటే, మీ శరీరానికి ముసలితనం రాకుండా నేను చచ్చిపోతాను అనుకుంటే, మీ శరీరానికి ముందు మీ మనసు ముసలిదైపోయిందని అర్థం. చచ్చిపోతారా? ఎక్కడ చచ్చిపోతారు? అంటే మీ శరీరం ముసలిదైనా మీ మనసు ముసలిదావకూడదని. వాడు దేవత దేవుడు, దేవదేవుడు అనుకుంటే భగవంతుడు కాదు, స్వయంగా భగవంతుడు. అంటే భగవద్గీత ఉపదేశ గ్రంథం, దాన్ని అధ్యయనం చేసి మనందరం భగవంతుల్లో ఉన్నాం. మనందరం ఇప్పుడు భగవంతుల్లో ఉన్నాం, భగవంతుల్లోనే ఉన్నాం. ఉన్నామని తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తర్వాత భగవంతుడి పట్ల విశ్వాసం పెంచుకోవాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి సజీవమైన విశ్వాసం ఉండాలి. ఆయన చెప్పిన మాట ఎందు గౌరవం ఉండాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం మనతోటి, కుటుంబ సభ్యుల చోటి, సమాజంలో ఉన్న సభ్యుల చోటి ఆ రకంగా జీవించమని గీతలో చెప్పాడు. ఆ భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని తర్వాత ఆసక్తి పెట్టుకోవద్దన్నాడు. పని చే, మీ చేతిలో పని చేయండి, మర్చిపోండి. ఆ ఫలితం ఎప్పుడో వస్తుంది, వస్తే వస్తుంది, రాకపోతే రాదు. అది ఆయన చూసుకుంటాడు, నీకు సమాధానమైన విషయం. ఇది ఆసక్తి రహితంగా కనుక మీకు చేస్తే, చాలా మంది మా మనసు బాగోలేదని మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, బిల్లలు మింగుతూ ఉంటారు. మీకు ఆసక్తి లేకుండా కనుక పని చేస్తే అశాంతి ఉండదు. ఎంత పని చేసినా అశాంతి ఉండదు. ఆసక్తి లేకుండా పనిచేసేవాడు 24 గంటలు పనిచేసిన వాడు టైర్ అవ్వడం. కొంతమంది రోజుకి 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్మైలింగ్ ఫేస్ తోడు ఉంటారు, ముద్దిగా ఉంటారు, ముచ్చటగా ఉంటారు, ఎప్పుడు చూసినా ముఖం కళకళలాడుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. 16 గంటలు పనిచేసిన వాళ్ళు ముఖం చూస్తా ఉంటే కొంతమందిలో అంటే వాళ్ళు పని చేస్తారు, ఆసక్తి ఏం పెట్టుకోరు. వస్తే భగవంతుడు భగవంతుడు ఇచ్చాడు అనుకుంటారు, పోతే భగవంతుడు ఇచ్చి పట్టిపోయాడు అనుకుంటారు. మనం ఇస్తే మన తెలియదు, మనకు వస్తే మన తెలియజేయడం అనుకుంటున్నాం, పోతే దేవుడు ఎలా చేశాడు అని ఆసక్తి. మనం అందరం టైర్ అవటానికి కారణం ఏంటంటే అదే కృష్ణుడు ఆసక్తి రహితంగా పనిచేయమన్నాడు. ఆసక్తి పైగా భగవంతుడి గీతలో ఏమని చెప్పాడంటే, తామరాకి మీద నీటి బొట్టు నేస్తే ఆ నీటి బొట్టు తామరాకును తడపదు. ఆసక్తి రహితంగా పనిచేసేవాడికి కర్మఫలం అంటదు. కర్మఫలం అంటకపోవటమే కాదు వాడు టైర్ అవడం. వాడి జ్ఞాని, వాడి జ్ఞాని అంటారు. అంటే నిరహంకారంగా ఉన్నవాడు జ్ఞాని. అహంకారం యొక్క మసిలేనివాడు అని నిరహంకారని, అహంకారానికి సంబంధించినటువంటి మసిలేని వాడిని జ్ఞాని అంటారు, నిరహంకారాన్ని జ్ఞాని అంటారు. ఏ రకమైన వికారము లేని వాడిని యోగి అంటారు. ఏ రకమైన వికారాలు ఉండవు కొంతమంది. ఇక ఆకారం కనిపిస్తూ ఉంటుంది కానీ లోపల వికారాలు ఉండవు, ఆకారాల మధ్యనే వికారాలు లేకుండా ఉంటాయి, వాడిని యోగి అంటారు. ఎప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితోటి పనిచేసేవాడు. కృష్ణార్పణం, 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 ఆ మనస్సుని ఈశ్వరార్పణంగా ఉంచేవాడిని భక్తుడు అని అంటారు. వాడు భక్తుడు, వీడు జ్ఞాని, వీడు యోగి. అరుణాచలం రావటానికి అరుణాచలానికి నవద్వారపురం అనే పేరు. అరుణాచలం వెళ్లాలంటే 2-9 రోడ్లు ఉన్నాయి. అరుణాచలాన్ని బయటికి వెళ్లాలంటే 9 రోడ్లు ఉన్నాయి. అలాగే భగవద్గీతలో అనేక ఉపాయాలు చెప్పాడు. అంటే అరుణాచలానికి 9 రోడ్లు అయితే భగవంతుడు మోక్షాన్ని పొందడానికి 18 అధ్యాయాలు చెప్పాడంటే 18 రోడ్లు వేశాడు. ఏదో రోడ్డు మీద నడిచాడు అన్నాడు. 18 అధ్యాయాలు అంటే ఒక అధ్యాయం ఒక రోడ్డు. ఏ రోడ్డు పట్టుకున్నా మనం మోక్షంలోకి తీసుకుపోతుంది. భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని పట్టుకున్నా అది మోక్షానికి తీసుకుపోదు. మనం పాడైపోవడానికి కారణం మనకి మనం ఏం ఒక మాట మాట్లాడితే ఒక లేకపోతే ఒక పని చేస్తే అంతఃకరణ శుద్ధి కలగాలి మనకి. ఇప్పుడు ఇది జ్ఞానం. నీ ముక్కులో గాలి ఎంతకాలం తిరుగుతోందో అర్జున, యజ్ఞదాన తపస్సు విడిచిపెట్ట. నేను జ్ఞానుడు అయిపోయినా, నేను ఏదో గొప్పవాడు అయిపోయినా, అలా అహంకారము. నీ ముక్కులో చివర, నీ ముక్కులో గాలి ఎంతవరకు తిరుగుతా ఉందో చివర శ్వాస వరకు యజ్ఞ దాన తపస్సు. జగబుద్ధితోటి పనిచేయి, ఈశ్వార్పణ బుద్ధితోటి పనిచేయి. తపస్సు అంటే తపింపజేయటం. భగవద్ అనుభవం పొందటానికి నీలో ఏ వికారాలు ఉన్నాయో వాటిని తప్పింపజేయటమే, వాటిని ఎండబెట్టటమే తపస్సు. నీకు తపస్సు దానం అంటే నీకున్న దానితో ఏదైనా ఉంటే సమాజం తోటి నీకున్న దానితో పంచుకో. ఏదైనా పని చేస్తే యజ్ఞభావనతోటి పనిచేయి. ద్రవయజ్ఞం, జ్ఞానయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలే. భగవంతుడు నీకే అవకాశాలు ఇస్తే అవకాశాలని నువ్వు పనిచేయి. దానం అంటే కేవలం పైసలు ఇవ్వటమే కాదు, నీకు భగవంతుడు ఏ అవకాశాలు ఇచ్చాడో ఆ అవకాశాలని కొంతవరకు నువ్వు సమాజానికి ఉపయోగపరచు. అంటే మీరు డాక్టర్లు అనుకోండి, మీరు పే చేయగలిగిన వాళ్ళు, ధనం ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ధనం లేని వాళ్ళు ఎవరంటే వాళ్ళకు కూడా మీరు జాగ్రత్తగా వైద్యం చేసి, అందరూ ధనం ఇవ్వలేరు కదా. అయితే ధనం లేని వాళ్ళు కనుక ఎవరైనా కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా మీరు వైద్యం చేయగలిగితే అది కూడా యజ్ఞ భావన, అది కూడా దానంతో సమానం. చదువు రాని వాడికి కూడా, ఏదైనా చదువు రాని వాడికి మీరు చదువు చెప్పగలిగితే అది కూడా యజ్ఞమే. అంటే భగవంతుడు మీకు ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, ఎలాగ స్వార్థం లేకుండా అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగిస్తే మీకు అది యజ్ఞ భావంతో సమానం. అంటే ఇదేమవుతుందంటే మన కోరికలు ఉన్నంత కాలం జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఎన్నాళ్ళైతే ఏదో కోరిక ఉందనుకోండి, మనకి కోరికలు మనకు ఉన్నాయో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కోరికలే మనకి జన్మలను తీసుకొస్తాయి. ఏం చేయండి, ఇప్పుడు మనకు 10 కోరికలు ఉన్నాయనుకోండి అనుకుందాం, 5 కోరికలు నెరవేరిపోయాయనుకోండి జన్మలోనే, ఇంకో 5 కోరికలు నెరవేరాలి కదా, మళ్ళీ 5 కోరికలు జన్మలను తీసుకొస్తాయి. మరి 5 కోరికలు వచ్చి, 5 కోరికలు మళ్ళీ వెళ్ళి వచ్చి జన్ముడు ఏమవుతుందంటే ఇంకో 15 కోరికలు అదనంగా తీసుకొస్తుంది. ఒక నెరవేరిన కోరిక నెరవేరిపోయినది రాదనుకోకుండా అదనంగా ఇంకో కోరికను తీసుకొస్తుంది. కోరికలు ఉంటే పునర్జన్మం వచ్చి తీరుతుంది. నో వాంట్ స్టేట్, నో డిజైర్ స్టేట్. ఇసుమంతి కోరిక, ఇసుమంతి ఏ రకమైన వాంఛలేని వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు, ఈశ్వర సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. నో వాంట్ స్టేట్, నో డిజైర్ స్టేట్. వాడు అనుభవించే సుఖం ఈ ప్రపంచానికంతా ఒకే చక్రవర్తి ఉన్న చక్రవర్తి కూడా అంత సుఖం అనుభవించలేడని శాస్త్రం. నో డిజైర్ స్టేట్, నో వాంట్ స్టేట్. ఎట్టి వికారము ఎట్టి కోరిక లేని వాడికి వచ్చే సుఖం, ప్రపంచం పరిపాలించే చక్రవర్తి కూడా అటువంటి సుఖం అటువంటి శాంతి రాదండి. నో డిజైర్ స్టేట్, నో వాంట్. మనం ఫలకాంక్ష లేకుండా చేస్తుంటే ఏదో ఏదైనా యజ్ఞమే. ఫలకాంక్ష లేకుండా కనుక పని చేస్తుంటే ఏది చేసినా యజ్ఞమే. ఇది ఈ భవనం కట్టారు నరసింహరాజు గారు, ఇది యజ్ఞమే. ఇందులో ఆయన స్వార్థం ఏమీ లేదు. అది యజ్ఞ దాన తపస్సు ఎంతగా ఎందుకు చెప్తున్నానంటే విషయం, యజ్ఞ దాన తపస్సులు ఆచరించేవాడు మూడి విడిచిపెట్టక అర్జునాను, ఈ మూడి విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టదగినవి ఈత రాగ భయ క్రోధ, రాగము భయము కోపము విడిచిపెట్టు. ఒకసారి విడిచిపెట్టు నెమ్మదిగా తగ్గించుకుంటురా, రాగము భయము కోపము తగ్గించుకుంటురా. ఈ పెంచుకుంటురా ఏ యజ్ఞదాన తపస్సు, అవి తగ్గించుకో యజ్ఞదాన తపస్సుల్ని పెంచుకుంటురా. అవి తగ్గించుకుంటంటే ఈ పెంచుకుంటంటే వచ్చే ఫలితం ఏంటంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. మన శరీరానికి సున్నిపిండి పెట్టి తోముతాం కదా, మన సున్నిపిండి పెట్టి తోముతాం. సున్నిపిండి పెట్టి తోమినప్పుడు ఎందుకు తోముతాం? మన శరీరం శుభ్రత కోసం. లోపల అంతఃకరణం బ్రహ్మము ఎంత పవిత్రమైందో లోపల అంతఃకరణం కూడా భగవంతుడు అంత పవిత్రం చేయటానికి చూస్తాడు. అంతఃకరణ శుద్ధి లేకుండా, అంతఃకరణ పవిత్రత లేకుండా, మాటలో మతిలో మాటలో చేతలో ఏకత్వం లేకుండా నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు అర్జున? అయితే అవి తగ్గించుకో, ఇవి పెంచుకో. విడిచిపెట్టదగిన విడిచిపెట్టు, అట్టే పెట్టుకుని అట్టే పెట్టుకో. కోరికని భయాన్ని కోపాన్ని తగ్గించుకో. యజ్ఞ దాన తపస్సులను పెంచుకుంటారా ఎందుకండి అని అంతఃకరణ శుద్ధి. యజ్ఞ దాన తపస్సులు నీ ఇంద్రియ నిగ్రహానికి సహకరిస్తాయి, అంతఃకరణ శుద్ధిని సంపాదించి పెడతాయి, నీ బుద్ధిని నియమిస్తాయి. ఆరోగ్యకారు పెద్దవాడైపోతావు, పెద్దవాడైపోతావు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు స్నేహితులు, వీళ్ళు ఉపకారం చేశారు, వాళ్ళు అపకారం చేశారు, వీళ్ళకి పెట్టాలి, వాళ్ళకి మొట్టాలి, ఏదో అనుకుంటాం కదా. అసలు ఒక అమ్మగారికి నలుగురు కూతుళ్ళు అంటే ఇద్దరు కూతుళ్ళు పెడతా ఉంటుంది, ఇద్దరు కూతుళ్ళు మొడతా ఉంటుంది. ఒక ఇంట్లోనే 90 రాజకీయాలు ఉంటాయి. తల్లి కూడా ఒక కూతురికి పెట్టింది ఇంకో కూతురికి తెలియపరిస్తే రాజకీయం పెరిగిపోతుంది. ఒక తల్లికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఒక కూతురికి పెట్టింది ఇంకో కూతురికి చెప్పకూడదు, చెప్తే రాజకీయం అంటది. కాశ్మీర్ సమస్య కంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకైనా మీరు చెప్పకూడదు. మా బద్రీరాజు గారు అనేవారు, ఆయన నర్సాపురంలో ఆఫీసులు చేసినప్పుడు ఎవరో పళ్ళు అయ్యి తెచ్చేస్తా ఉండేవారు. ఆయన పళ్ళు అయిన ఆఫీసులో తెచ్చేస్తా ఉన్నారు పళ్ళు అని. ఆయనకి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆయన ఏదో కొన్ని ఇంటికి ఇవ్వాలనుకున్న వాళ్ళకి అక్కడే ఇచ్చేసేవారు. ఆయన ఎవరికైనా పెట్టుకోవాలంటే ఆఫీసులోనే పెట్టేసుకునేవారు, మిగతా జీపులో పెట్టమనేవారు. ఆయన ఇచ్చి ఆఫీసులోనే ఇచ్చేసారు, మిగతా జీపులో పెట్టమనేవారు. కొన్ని ఎక్కడ ఇచ్చేస్తున్నారు, కొన్ని జీపులో పెట్టమంటున్నారు, ఏంటంటే బద్రీరాజు ఇంటికి వెళ్తే బయటికి రావు కదా అన్నారు. మొత్తం మీరు చెప్పింది మొత్తం అంతా అక్కడ ఇచ్చేసి ఆ డ్రైవర్తో చెప్పారు. అది వాళ్ళకి ఇది వీళ్ళకి ఇంట్లో పెట్టేదో చెప్పారు డ్రైవర్తో, ఆ జీపు డ్రైవర్తో. ఎక్కడే పనిచేస్తున్నారంటే లోపలికైతే బయటికి రావు కదా. మళ్ళీ అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, బోర్డు ఉంది గొడవ ఏంటి అక్కడ. ఇప్పుడు ఏం చెప్తున్నా అమ్మ పద్మ, మనం మనకేంటంటే ఇదే మనకు ఆ రాగద్వేషాలు అలా ఉంటాయి కదా, ఇష్టాలు అయ్యే మన మనసును మలినం చేస్తూ ఉంటుంది. ఈ రాగద్వేషాల వల్లే మనం కలుషితం అయిపోతాం. ఈ రాగద్వేషాల వల్ల మనం ఏమవుతుందంటే ఇష్టాలు అయిష్టాల వల్ల మనకు తెలియకుండా నెమ్మదిగా మనసులో బుద్ధి పాడైపోతూ ఉంటుంది, మనసు కలుషితం అయిపోతూ ఉంటుంది. మనం చేత ఏం చేయాలంటే ఇది చెప్పాడు గీతలో, అసలు ఈ రూపబుద్ధి వదిలే నామాలు, ఈ నామాలు కూడా రూపాలు కూడా వదిలేయి. అందరిలోనున్నవాడు ఎవడు? పరమాత్మ. అందరిలోనున్నవాడు ఎవడు? పరమాత్మ. నేనే అందరిలోనే అందరి ఆత్మలకి ఆత్మగా నేనే ఉన్నాను. నువ్వు ఎవరికిచ్చినా నాకు ఇచ్చినట్టు, నువ్వు ఎవరికిచ్చినా నాకు ఇచ్చినట్టు, అది నాకే చెందుతుంది. నువ్వు అందరి ఆత్మల్లోనే నన్ను చూసి నువ్వు పని చేస్తుంటే ఎటువంటి పని చేసినా నీకు పాపం అంటది అర్జున. అంటే ఇప్పుడు ఎవరికైనా పండిచ్చావనుకో, అక్కడ ఎల్లమ్మ పుల్లమ్మ సుబ్బమ్మ మనకు అనవసరం. లాగించేవాడు భగవంతుడు. కానీ అక్కడ నన్నే ఒకడిన లోపల అందరికీ ఆత్మలుగా ఉన్నవాడు, అందరి ప్రాణాలకి నేనే ప్రాణం, అందరి ఆత్మలకి ఆత్మగా ఉన్నవాడు నేను. అంటే మన వాడిని నువ్వు దృష్టిలో పెట్టుకుని పని చేయి. మరి వాడు అటువంటి వాడిని ఇటువంటి వాడు ఆ గొడవలోకి వెళ్ళక, నువ్వు ఏ కర్ర నిప్పు ఉంటే ఆ కర్ర అంటుకుపోతుంది. నిప్పు లేని కర్ర అంటుకోదు, ఏ కర్రకు నిప్పు ఉంటే సరిగ్గా ఆ కర్ర అంటుకుంటుంది. నువ్వు మన భగవంతుడు చెప్పినట్టు చేయటమే. వాడు అటువంటి వాడు ఇటువంటి వాడు అంటే వాడు ఎటువంటి వాడో భగవంతుని తెలియకుండా ఉన్నాడా? ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. ఇవాళ రామచంద్రం బర్త్డే, ఇవాళ పాలకోడే రామచంద్రం బర్త్డే, ఇవాళ డిసెంబర్ నెల 23వ తేదీ గుణవంతుడు కృష్ణుడు భగవంతుడు, అర్జునుడు గుణవంతుడైన మరేశ్వరరావు చెప్పిన గుణవంతుడు. ఈరోజు సత్వగుణం కలవాడు, సత్వగుణం కలవాడు మర్యాదస్తుడు. ఆ మర్యాద కూడా అందరికీ రాదు, అది కేవలం కొన్ని కొన్ని సహజంగా రావాలి, కానీ నేర్చుకుంటే రావు కొన్ని. ఎంఎస్ సుబ్బలక్ష్మి మనం చనిపోయింది, ఎంఎస్ సుబ్బలక్ష్మి చదువుకున్నాడు, ఆవిడికి 86 ఏళ్ళు వచ్చినాయి, ఇవి 88 ఏళ్ళు చనిపోయింది. ఆ సుబ్బలక్ష్మి స్నేహితురాలు మన అంటుంది, సుబ్బలక్ష్మి నాకేం సంగీతం ఇష్టం లేదు, ఆవిడకి ఏదో సంగీతం పాటలు బాగా పాడుతున్నాను, ప్రపంచం అంతా పేరు వచ్చింది ఆవిడకి, భారతరత్న కూడా ఇచ్చారు, పెద్ద పెద్ద సివిలియన్ అవార్డ్స్, పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇచ్చారు, రాజేంద్ర ప్రసాద్కి, నెహ్రూ గారికి ఇచ్చిన అవార్డులు కూడా ఈవిడికి ఇచ్చారు భారతరత్న. ఏదో సంగీతం పాడుతున్నాను చెప్తారు, బాగా పాడుతున్నాను, నేనేం సంగీతం ఏంటో, నాకు పాటలు ఏంటో చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. కానీ సుబ్బలక్ష్మి నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎంత ఇష్టమో, మదురై స్కూల్లో చదువుకున్నాం అప్పుడు ఎంత ఇష్టం, ఇప్పుడు ఎంత ఇష్టం మాకు. మీనాక్షి గుడి దగ్గరే మా ఇల్లు కూడా, ఆవిడ ఇల్లు మా ఇల్లు. కానీ ఆవిడ చిన్నప్పుడు మా తోడు చదువుకున్నప్పుడు ఎలా ఉందో, ఈ సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి వచ్చినప్పుడు కూడా ఏం వికారం, ఇతరుల పట్ల అప్పుడు ఎలా గౌరవంగా ఉందో, ఇప్పుడు ఎలా గౌరవంగా ఉందో, ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుందా చదివితే సంగీతం గొడవలు నాకు తెలియదు అని చెప్పింది ఆవిడ. కర్టసీ టువర్డ్స్ అదర్స్, కంపాషన్ టువర్డ్స్ అదర్స్, అది ఒకటే నాకు తెలుసు. ఈ సంగీతాలు కూడా నాకు తెలియదు. ఏదో కర్ణాటక శాస్త్రంలో ఆవిడ బాగా తెలివైన ఆవిడ, కర్ణాటక సంగీతం ఆవిడ పెద్దవిడి, ఆవిడ కంఠంలో తేనె ఉంది. విష్ణు సహస్రనామాలు అయ్యి ఆవిడ పాడేది కదా, ఈ రోజు దేవాలయాల్లో విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటారు అని సుబ్బలక్ష్మి గానం చేసినవి. నేను ఎప్పుడైనా చూడటానికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు స్నేహాన్ని బట్టి, సుబ్బలక్ష్మికి, ఎంఎస్ సుబ్బలక్ష్మికి పిల్లలు లేరు. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా చూడటానికి వెళ్ళేవాడిని, ఏది మెడ్రాసు వెళ్తే సంవత్సరానికి ఒకసారి, అదేనా చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి హై స్కూల్లో వెళితే ఒకసారి. ఆ భర్త కూడా చాలా మంచివాడు, సుబ్బలక్ష్మి భర్త కూడా మంచివాడు. ఏదో చెప్తాడు అనుకోండి సుబ్బలక్ష్మి తోటి, మీరు చెప్పేది అలా కాదు, మీరు ఇలా చెప్పేస్తున్నారు అలా చెప్పేస్తున్నారు, అలా కంగారు పడి తిరిగి వెంటనే ఏం అనేది కదా అంటున్నాడు. ఆయన ఏదో చెప్పాడు అనుకోండి, ఇది ఎలా కాదు అది అలా కాదు, కోలాటం కింద ఉండేది కాదు. మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనం చెప్పిన విషయం ఆయన అర్థం, ఆయన చెప్పింది ఇప్పుడు సుబ్బలక్ష్మి భర్త చెప్పి సుబ్బలక్ష్మికి నచ్చలేదు అనుకోండి, మనం ఎప్పుడు చెప్తే ఆయనకు బాగా అర్థం అవుతుంది, చూసుకుని చెప్పేది. కానీ కోలాటం కింద ఎప్పుడు ఆవిడ చెప్పలేదని చెప్పాడు. సుబ్బలక్ష్మి భర్త చెప్పి సుబ్బలక్ష్మి నచ్చపోయినా, ఎలా చేస్తే బాగుంటుంది అది ఎలా చేస్తే, వెంటనే ఆయన చెప్పేస్తే మీరు చెప్పి తప్పు చెప్పేశారు, మీద పొరపాటు, మీకు బుద్ధి లేదు, ఇటువంటి మాటలు అలా అనేది కాదు. కొంతమంది వెంటనే తెరబడిపోతారు. అందులో ఆవిడకి చాలా నేర్పుంది. ఆవిడ అభిప్రాయం ఆవిడకి భర్త చెప్పేది ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలో తెలుసుకుని చెప్పేది కదా, ఎప్పుడు కోలాటం లేదని చెప్పి ఇవన్నీ నేర్చుకుని సుబ్బలక్ష్మి నేర్చుకుని, సంగీతం నాకు అభిరుచి లేదు నాకు అని చెప్పి, సంగీతం ఎలా పాడుతుంది సుబ్బలక్ష్మి అని నేనేం చెప్పలేను, అందరూ బాగా పాడుతున్నారు నేను పాడితే, స్పెసిఫిక్ గా నేనేం చెప్పలేను, నాకు కర్ణాటక సంగీతం గురించి కూడా ఏం తెలియదు అని ఆవిడ చెప్పి. రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్, కర్టసీ టువర్డ్స్ అదర్స్. అంచేతే ఇక్కడ భగవంతుని నన్ను శరణాగతి మార్గం గురించి భగవాన్ చెప్పిన మాటలు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అనే మనకు అంతర్యామి ఈశ్వరుడు, మనకు ఎవరినో పొందటం కాదు, మనకు అంతర్యామిగా ఉన్నవాడే మనం పొందాలి. భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని అనిపిస్తుంది మన మనస్సుకి. ఎక్కడో ఉన్నాడు ఎక్కడో, మనస్సు విజృంభిస్తుంటే మనస్సు విజృంభిస్తుంటే ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనిపిస్తుంది. మనస్సు అణుగుతాంటే, మనస్సు అణుగిపోతాంటే, మనస్సు ఆ రోజు కారోజు అణుగుతాంటే, ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు, ఎక్కడే ఉన్నాడు, ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నాడు, ఇప్పుడే తెలిసిపోయాడు అనిపిస్తుంది మనస్సు. అది మనస్సే, ఇది మనస్సు. ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. మనం చచ్చిపోవాలి, చచ్చిపోయాక అక్కడికి వెళ్ళిపోవాలి, ఇదంతా నీ మనస్సు యొక్క విజృంభణ. ఎక్కడో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నవాడు అనుకుంటున్నావు నారాయణుడు. నీ మనస్సు విజృంభించినప్పుడు ఎక్కడో ఉన్నాడు అనిపిస్తుంది. మనస్సు అణిగిపోతాంటే, పలచబడిపోతాంటే, పలచబడి చిరిగిపోతే ఎక్కడే ఉన్నాడు ఇప్పుడే తెలిసింది. అంటే మనస్సు అణుగుతాంటే ఎక్కడ ఉన్నాడు తెలుస్తుంది, మనస్సు విజృంభిస్తుంటే, మనస్సు ప్రకోపిస్తుంటే, రజోగుణం ప్రకోపిస్తుంటే ఎక్కడో ఉన్నాడని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు రామచంద్రయ్య ఏంటంటే, రామచంద్రని అభిప్రాయం వరకు చెప్పైపోయిన రామచంద్ర, వాళ్ళు అంతేనండి అనుకోడు రామచంద్రని. ఎప్పుడు వాళ్ళు అంతే అంటే మనం చెప్పినా వినరని. ఎప్పుడు మాటల సందర్భంలో రామచంద్రని అభిప్రాయం చెప్పబోయే వారికి ఎప్పుడంటే, ఎందుకంటే వాళ్ళు అంచారు అంటే మనం చెప్పిన ప్రయోజనం లేదు అనకుండా వాళ్ళు అంచేనండి అనవాడు. అంటే జనరల్ గా ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే మేము చెప్పిన రామచంద్రుని అభిప్రాయం చెప్పబోయంటే, ఎందుకంటే వాళ్ళు అంతే అంటే మనం ఏదైనా చెప్పిన ప్రయోజనం ఉండదని చెప్పడానికి వాళ్ళు అంతే అనేవాడు. కానీ తక్కువ మాట్లాడేవాడు, మంచివాడు, సౌహృదయం ఉన్నవాడు రామచంద్రం. ఒక్కడంటే ఒక్కడే, మరి భవిష్యత్ పాలకుడు ఎట్లు ఇంకో రామచంద్రం మనకు అనిపించకపోవచ్చు. రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది. రామచంద్రం నో మోర్, రామచంద్రం ఇక్కడ లేడు. అది బిహేవియర్ని తలపెట్టుకుంటున్నాం. రమణ మహర్షి గారు రామ రామాన దాని గురించి చెప్పారు. రా అంటే ఆత్మ, మా అంటే మనస్సు. ఈ మనస్సును ఆత్మలో లయించేయటం రామ. రా అంటే ఆత్మ, మా అంటే మనస్సు. ఈ మనస్సును తీసుకెళ్లి ఆత్మలో, ఈ ఆత్మను తీసుకెళ్లి పరమాత్మలో లయం చేయటమే రామ. అదే ఆనందం భగవంతునికి. కానీ ఆత్మకు కానీ పరిపూర్ణంగా అంకితం అవ్వాలంటే ఈ ప్రపంచ వ్యవహారాలను చూసుకుని వేరే శక్తి ఒకటి ఉందని నీవు వెళ్ళవారు గుర్తించుకోవాలి. ఇదంతా నా తెలివితేటలను బట్టే జరిగిపోతుంది అనేవేమనుకోవాలి. ఒక శక్తి ఉంది, ఒక కంట్రోలర్ ఉన్నాడు ఈ సృష్టికి, మనకు కనిపిస్తున్న ఈ నేచర్కి, ఒక యజమాని ఉన్నాడు, ఒక ప్రభువు ఉన్నాడు. లోకేశ్వరుణ్ణి కృష్ణుని అంటాడు అర్జునుడని ఎవరు అనుకుంటున్నాడు. లోకేశ్వరుని లోకాలకి ఈశ్వరుణ్ణి, లోకాలని నియమించేవాడిని, ఈ పంచభూతాలనే కాదు ఈ జీవకోటిని అంతా నియమించేవాడిని, లోకేశ్వరుడిని లోకాలకి ఈశ్వరుణ్ణి, లోకాలకి ప్రభువుని. మామూలుగా ఈ జీవకోటినే కాదు ఈ పంచభూతాలు, అంటే ఈ పంచభూతాలు జీవకోటి నేచర్ నుంచి వచ్చినాయి. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ నేచర్ని కూడా నియమించేవాడిని నేనే. ఒక ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉందని ముందు నీకు గాఢంగా గుర్తింపబడాలి నువ్వు. ఏదో ఒక శక్తి, ఒక ఎనర్జీ ఒకటి ఉంది మొత్తం ఖగోళాన్ని, సూర్యుడిని చంద్రుడిని ఖగోళాన్నంతా నడిపే ఒక మిమ్మల్ని నన్ను మొత్తం జీవకోటిని అంతా నడిపే ఒక శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు ఎల్లవేళలా గుర్తించుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఏదైతే మర్చిపోయారో అవి జ్ఞాపకం పెట్టుకుంటాం, ఏది జ్ఞాపకం పెట్టుకోవాలో అవి వదిలేస్తాం. చిరకాసు జనం మనం గోడ, ఇప్పుడు ఆ గోడ కట్టామనుకున్న గోడ, గోడ అవతల ఏముందో మనకు కనపడదు. అలా వదిలేసే విషయాలు వదిలేయాలి, జ్ఞాపకం పెట్టుకునే విషయాలు జ్ఞాపకం పెట్టి ఆ గోడ కట్టినట్టు అయిపోవాలి అంతే. ఇంకా అప్పుడు అశాంతి రాదు మనకు, అశాంతి రానే రాదు అసలు. ఇప్పుడు ఆ గోడ అవతల ఏముంది మనకు కనపడదు కదా. అలాగే అలాగే మనం మర్చిపోయే విషయాలు మర్చిపోయి మనకు బాగుపడే విషయాలు ఏముంటాయి గుర్తుపెట్టుకుంటే ఇంకా అశాంతి రానే రాదు అసలు. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో, స్టాప్ వర్రింగ్, స్టార్ట్ ద లైఫ్ ఎంజాయింగ్. నీకేమైనా వర్రీ ఉంటే ఆఫ్ చేసేయి, నీకేమైనా ఆందోళన ఉంటే ఆంధ్ర లోపల ఆందోళన పెట్టుకుని, లోపల అశాంతి పెట్టుకుని, లోపల ఏడుపు పెట్టుకుని లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తావు నువ్వు. లోపల అనారోగ్యాన్ని పెట్టుకుని ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా అంటే ఎందుకు మొక్కలు ఎందుకు. స్టాప్ వర్రీయింగ్, స్టార్ట్ లైఫ్ ఎంజాయింగ్. నీకేదైనా వర్రీ ఉంటే అది ఆఫ్ చేసేయి, అదంతా క్రియేషన్, వదిలేదాన్ని. నువ్వు వర్రీ లోపల వర్రీ పెట్టుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయలేవు. అది కన్విక్షన్, ఆత్మవిశ్వాసం. మనకు ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం లేనప్పుడు, మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు మనకు శాంతి రాదు. రామతీర్థ అంటాడు, సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను, ఇతరులను సంస్కరించడం కాదు వాళ్ళని వాళ్ళు సంస్కరించడం. మీకు మేము ఎలా బోధిస్తున్నామో మా మనస్సుకు కూడా మేము అలా బోధించుకోవాలి, మా మనస్సుకు కూడా మేము టీచ్ చేసుకోవాలి అలాగా. అంటే స్టార్ట్ వర్రీయింగ్, స్టాప్ వర్రీయింగ్. నీకేదైనా వర్రీ, ఏ కారణాలైనా వర్రీ ఉండొచ్చు, ఇంకా స్టాప్ వర్రీ. నీ మనస్సును పుణ్య చేసుకోకు, నీ దేహానికి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు, నీ మనస్సును పాడు చేసుకోవద్దు. స్టాప్ వర్రీయింగ్, స్టార్ట్ లైఫ్ ఎంజాయ్. లైఫ్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించు. ఎంజాయ్ చేయడం అంటే మనస్సును విచ్చలవిడిగా విడిచిపెట్టేయమని కాదు, మనస్సును అదుపులో పెట్టినప్పుడు ఎంజాయ్మెంట్ వస్తుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు మన అదుపులో ఉన్నప్పుడే ఎంజాయ్మెంట్ వస్తుంది. స్టాప్ వర్రీయింగ్, స్టార్ట్ లైఫ్ ఎంజాయ్. లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం, చచ్చిపోవటం ఏంటండి, ఏదో రోజు చచ్చిపోతాం ఎందుకు, అప్పుడు దాకా బతకాలి కదా. శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఇంక ఇప్పుడే వలకాట్లోకి వెళ్ళిపోవడం ఎందుకు, రానివ్వండి. ఆ రోజు వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. ఆత్మవిశ్వాసం, ఆ కృష్ణుడి దగ్గర గొప్ప ఆత్మవిశ్వాసం, గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఎక్కడ కనపడదు మనకు. అసలు భీష్ముడు యుద్ధం ఆయుధం పట్టణని చెప్పినటువంటి పరమాత్మ, ఆయుధం చేతితోడి పట్టణం అని చెప్పినటువంటి పరమాత్మ, పిచ్చవాడు లేక బండి చక్రం పుచ్చుకుని చేతిలో విష్ణు చక్రం రాకపోతే, చక్రం మొక్కల కింద ఇరిపోతే, రథం యుద్ధం భూమిలో ఒక రథ చక్రం మొక్కల కింద ఇరిగిపోతే, ఓ చిన్న చక్రం మొక్క పట్టుకుని పరమాత్మ భీష్ముని చంపడానికి వెళతా అంటే, అర్జునుడు వెనకాల పరుగు పరుగుని వెళ్ళి, నువ్వు ఆడటం, నువ్వు మా గురించి మాట తప్పావని నెపం నువ్వు వద్దునీకు. ఇప్పుడు ఆయుధం పట్టణాన్ని నువ్వు చేసిన పని ఏంటి, ఆయుధం పుచ్చుకున్నావు, ఆయుధం పుచ్చుకుని భీష్ముని చంపడానికి వెళ్తున్నావు, ఇది నీకు అగౌరవం, మాకు అగౌరవం అని అర్జునుడు చెబితే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నాకు గౌరవించుకుంటాడు వాడి పరమాత్మ. దుమ్ము, గౌరవం అంటే దుమ్ము అంతే, నువ్వు చచ్చిపోయాక నాకు గౌరవించరు రా అన్నాడు. అంటే భగవంతుడి శరణాగతి చేస్తే గొడుగు ప్రొటెక్షన్, ఎందుకు నా గౌరవం ఏం చేసుకుంటాను. గౌరవం, ఈ గౌరవం ఎవరికి, జీవుడికి. దేహాభిమానం ఉన్నవాడికి గౌరవం, అగౌరవం ఎవడికి, దేహాభిమానం ఉన్నవాడికి. నింద ఎవడికి, దేహాభిమానం ఉన్నవాడికి. కీర్తి ఎవడికి, దేహాభిమానం. పరమాత్మకి కీర్తి ఏంటి, అన్ని వాడే, అన్ని వాడైన వాడికి కీర్తి ఏంటి. అంతటా ఉన్నవాడు ఆడే, ఆడికి ఆడికి కీర్తి ఎందుకు, వాడికి ఇతరులు లేరు. ఇతరులు లేని, అసలు ఇతరులే లేని వాడికి కీర్తి ఎందుకు. అంతటా తానే ఉన్నాడు, అంతటా ఉండటం కాదు, అంతటా తానే ఉన్నాడు. వాడికి ఇతరులు అంటూ లేరు, వాడికి కీర్తి ఏంటి. అంటే అర్జునుడి దృష్టిలో చెప్తున్నాడు, అర్జునుడి దృష్టిలో నీకు అపకీర్తి వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక నిజంగా నువ్వు చెప్పిన అపకీర్తి నిజమైతే నువ్వు చచ్చాక నాకు అపకీర్తి ఎందుకు? అంటే పరమ ఆ శరణాగతి వైభవంలో ఉంది అది. అందుకే కృష్ణుడు కృష్ణుడి శరీరం విడిచిపెట్టినప్పుడు బాణం దెబ్బకి కాలు బొటన వేలికి బాణం దెబ్బ తగిలి శరీరం విడిచిపెట్టినప్పుడు అర్జునుడు అన్నగారు చోట మరణ వార్త చెప్పడానికి వస్తూ నెమ్మదిగా దేవుడు చనిపోయాడు, భగవంతుడు చనిపోయాడు, పరమాత్మ చనిపోయాడు అని చెప్పడు. ఇదే మన అమ్మ చనిపోయింది, అది ఎక్స్ప్రెషన్ లో మన అమ్మ చనిపోయింది. కృష్ణుడు చనిపోయాడు అని చెప్పడు, దేవుడు చనిపోయాడు అని చెప్పడు. ఆ వార్త ఎలా చెప్తా అంటే ధర్మరాజుకి మన అమ్మ చనిపోయింది అది అన్నగారు చెప్తాడు. మన చనిపోయింది దేవుడు కాదు, చనిపోయింది మన అమ్మ. అంటే కృష్ణుడి దగ్గర మనం నేర్చుకునేది అంటే 100% కాన్ఫిడెన్స్. ఆయన మీద ఆయనకు 100 రూపాయలు నమ్మకం, దేవుడా దెయ్యమా అదంతా వదిలేయండి. ఆ 100 రూపాయలు ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది. వాడు కృష్ణుడు, వాడు దేవుడు, వాడు నారాయణుడు. ఇంకోటి మనకు ఏదైనా భయం వేస్తాం అనుకోండి, మన మీద మనకు నమ్మకం లేదని అర్థం. మన మీద మనకు నమ్మకం లేనప్పుడే మనకు భయం వస్తుంది. అంటే ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం ఉన్న వాడికి అది భయం అనే సమస్య లేదు. ఇంకా ఇదే చెప్తున్నాడు ఇక్కడ వాడికి అది గుర్తించుకో, అది ఒక శక్తి ఉందని గుర్తించుకో. దానికి శరణాగతి చేయినవు. పార్టీ ఉద్యమంలో గాంధీ గారిని అందరూ వ్యతిరేకించారు. రాజగోపాలాచారి గారు బయటకు వచ్చేసారు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వాడు ఈయంకిడే అవటానికి, గాంధీ గారికి ఈయంకిడే రాజగోపాలాచారి, కాంగ్రెస్ విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. పార్టీ ఉద్యమంలో అవటానికి వాళ్ళు ఈయంకిడే. మిగతా విషయంలో మనం కలిసి ఉన్నాం, ఈ విషయంలో మీకు మాకు పడదని వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వర్కింగ్ కమిటీలో పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పార్టీ. ఇంకా కొంతమంది నెహ్రూ గారు ఉన్నారు, అజాద్ది గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు గొప్పతనం ఏంటంటే గాంధీ గారు చెప్పింది పార్టీ ఉద్యమంలో వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఏదో ముసలిని విడిచిపెట్టేందుకు మంచి చెడ్డాడు అనకాల పోదామని అనుకున్నారు అప్పుడు మిస్టర్ నెహ్రూ, మిస్టర్ రాజ్యాద్. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనమాట అక్కడ, ఆ విశ్వాసం. మొత్తం ప్రజలందరూ నన్ను వదిలేసిన మిస్టర్ నెహ్రూ అండ్ మిస్టర్ రాజ్యాద్, ఇఫ్ యూఆర్ సో టిమిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్. ఒక ఆచార్య వెళ్ళిపోయినాడు అలాగే పోయాడు, మీరు కూడా వెళ్ళిపోండి ఇష్టం లేకపోతే. ఆచార్య స్వయంగా నీకు ఇయ్యం కూడా పోతే పోయాడు, గెట్ అవుట్. ఒక ఆడిపోయాడని మీరు ఉండక్కర్, నా మొక్కమాటం కోసం మీరు ఉండక్కర్లేదు, మీరు కూడా బయటకు వెళ్ళిపోండి, నేను ఉద్యమం ఆఫ్ చేయను. ఇఫ్ యూఆర్ సో టిమిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్. ఎక్కడి నుంచి వచ్చింది శరణాగతి? ఆ ఎనర్జీ గాంధీ గారు మనలాంటి వాడే, ఆయనకి ఏం మూడోకను లేదు, మనలాంటి వాడే. కానీ ఆ శరణాగతి ఈశ్వరుడి పట్ల ఆ శరణాగతి కంప్లీటెస్ టు సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూఆర్ సో టిమిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్. అయ్యో వీళ్ళందరి నుంచి అన్న నడుకుంటే ఎలా, రేపు పొద్దునేమో వీళ్ళు ఓట్లు ఏదేమో మనకి ఎమ్మెల్యే అవ్వేమో, ఇలా ఆలోచించి ఇంకా శరణాగతి ఏముంది వాడికి? వాడికి ఏంటి ఏదైనా పదవీకాంక్షనోడు కూడా ఈ మాటలు అనలేదు. ఈ జనాలు వదులుకుంటే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వలేమో అనుకుని ఆలోచించి వాడికి ఇంకా శరణాగతి ఏముంటుంది వాడికి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు ఈశ్వరుడి పట్ల దృఢమైన విశ్వాసం కలగటానికి ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే నామ జపం చెయ్యి. ఆ నామ జపం చెయ్యి, ఏదో ఒక నామాన్ని తీసుకో, ఏదో ఒక నామాన్ని తీసుకో, వెంకటేశ నారాయణ ఆ నామ జపం చెయ్యి. నీ నోట్లో ఆ నామం ఉండాలి. అంటే ఇక్కడ చెప్పి శరణాగతి మార్గం చెప్తున్నారు, విచారణ మార్గం కాదు. శరణాగతి మార్గం నీకు కుదిరితే విచారణ మార్గం అక్కర్లేదు. శరణాగతి దేహాభిమాన శరణాగతి మార్గంలో కూడా దేహాభిమానులోంచి బయటకు రావాలి, విచారణ మార్గంలో కూడా దేహాభిమానులోంచి బయటకు రావాలి. ఆ మార్గం దేహాభిమానాన్ని జబ్బులోంచి బయటకు తీసుకొచ్చేదే, ఈ మార్గం కూడా దేహాభిమానులోంచి బయటకు తీసుకొచ్చేదే. ఇక్కడ పరిపూర్ణమైన విశ్వాసం అంటే మనం నడిపే ఒక శక్తి ఉంది, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనే ఒకడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కనుక కంప్లీట్ గా ఉంటే, ఒక శక్తి ఒక ఎనర్జీ ఉంది, మనల్ని సృష్టిని నడిపే ఎనర్జీ ఒకటి ఉంది, మనకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం ఉన్నా దాని సంకల్పం ప్రకారమే ఈ సృష్టి అంతా నడపడుతుంది, జీవకూటం అంతా నడపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అప్పుడు అక్కడ జరుగుతూ ఉంటుంది అనే పరిపూర్ణమైన విశ్వాసం ఈశ్వరుడి మీద నీ కనుక ఉంటే. ప్రహ్లాదుణ్ణి ఏనుగుల చేత తొక్కించాడు హిరణ్యకశిపుడు, పాముల చేత కరిపించాడు, సముద్రంలో పడేశాడు, కొండల మీద దొల్లించాడు, నిప్పులో పడేశాడు, ఇన్ని చేసినా ప్రహ్లాదుడు చావలేదు. నారాయణ 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 స్మరణలో ఉన్నాడు. పైగా తండ్రి మీద కోపం లేదు, ఇన్ని బాధలు పెడుతున్నాడు అని కోపం లేదు, వికారం లేదు, చాలా సైలెంట్గా అనిపిస్తున్నాడు. ఈ బాధలను అనిపిస్తున్నామని చేసలేదు. నారాయణ నారాయణ లోపల స్మరణ, ఇన్ని నేను ఇన్ని బాధలు పెట్టాను, నేను ఇన్ని బాధలు పెట్టినా నీకు ఇంకా చావు రావటం లేదు, చావు రావటం లేదు, విసుక్కోవటం లేదు, నాన్నది నువ్వు కోపం తెచ్చుకోవటం లేదు, విసుగు లేదు, రియాక్ట్ అవటం లేదు, ఎందుకు నువ్వు నన్ను ఇన్ని బాధలు పెడతావు అడగటం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ శక్తి నీకు అన్నాడు చివరిలో. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ శక్తి, చూపించు ఆ శక్తి ఎక్కడ ఉందో అంటాడు. ఏనుగుల చేత తొక్కించాడు, పాముల చేత కరిపించాడు, కొండల మీద దొల్లించాడు, సముద్రంలో పడేశాడు, నిప్పులోంచి బయటకు వచ్చాడు, చల్లగా బయటకు వచ్చి అక్కడ ఎందుకన్నాడంటే ఈ మాట, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ శక్తి, ఏ శక్తి వల్ల నువ్వు బతుకుతున్నావు, ఇన్ని బాధలు పెట్టు, పైగా రియాక్షన్ లేదు, ప్రతిస్పందన లేదు, ఏదిరా శక్తి, ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి అని, ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి అని అడక్క, ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి అని అడిగి ఎక్కడ ఉంది ఆ శక్తి అని అడిగాడు ప్రహ్లాదుని. అప్పుడు అన్నాడు అనమాట ఆ శక్తి అంతటా ఉంటాడు, అంటే చేతిలో గద ఉంది ఇలాగే స్తంభం ఉంది, చేతిలో గద ఉంది ఇలా అంతటా ఉందంటున్నాం, ఈ స్తంభంలో కూడా ఉందని గద పెట్టి బాగాడు దేన్ని అక్కడ ఉన్న స్తంభాన్ని. అప్పుడు నరసింహ ఉన్నాడు, ఎక్కడ ఏదో శక్తి నిన్ను భరిస్తుంది అని, ఏదో భరి ఏదో శక్తి నిన్ను ఏదో శక్తి నేను ఆడిస్తుంది భరిస్తుంది అని అనుకుంటున్నావు. ఆ శక్తి ఎక్కడ ఉందని అడిగాడు. ఎక్కడ ఉందంటే ఆ శక్తి అంతటా, ఆ శక్తి లేని చోట లేదన్నాడు, అంతటా ఉందన్నాడు. అయితే ఈ స్తంభంలో కూడా ఉందన్నాడు, అంతటా ఉన్నది స్తంభంలో లేకుండా ఎలా ఉంటుంది వాడు ప్రహ్లాదుడు. నేను అంతటా ఉందని చెబుతున్నాను కదా, అంతటా శక్తి ఉన్నప్పుడు ఈ స్తంభంలో లేకుండా ఎలా ఉంటుంది, ఈ స్తంభంలో కనుక ఆ శక్తి లేకపోతే అది అంతటా లేదని అర్థం అంటాడు ప్రహ్లాదు. అయితే ఉన్నాడా అని గద తీసి కొడతాడు. అప్పుడు ఆ గదలో నుంచి ఆ స్తంభంలోంచి వస్తుంది నరసింహం, అలా మహోగ్రంగా వస్తాడనమాట. అక్కడ ఎంత ఉగ్రం అంటే ఎంత మహోగ్రంగా వస్తాడు నరసింహం అవుతాడు. ఎంత ఉగ్రం అంటే ఈ సంహారం హిరణ్యకశిపుడు సంహారం చేసింది అది కూడా ఉగ్రం తగ్గలేదు. ఎంతో మందిని పెట్టారు, పెద్దలను పంపారు, ఎంతో మందిని పంపారు, ఎంతో లక్ష్మీదేవిని పిలిచారు, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు, దేవతలను పిలిచారు, కోపం తగ్గించుకుని ఎవరి దగ్గర అంత ఉగ్రంగా వస్తున్నారు. చివరికి ప్రహ్లాదు వీళ్ళు కోరితేనే కానీ ఉగ్రం తగ్గలేదు. ఎవడ కారణంగా అవతారం వచ్చిందో వాడు వెళ్ళి ప్రార్థిస్తేనే కానీ ఉగ్రం తగ్గలేదు నరసింహం. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే లోకంలో శాంతి లేదు, ధ్యానంలో శాంతి ఉంది, కానీ హృదయంలో శాంతి అది వేరే విషయం. అది సరే సరే, లోకంలో శాంతి లేదు, నామం చేసుకో నామంలో శాంతి ఉంది, ధ్యానం చేసుకో ధ్యానంలో శాంతి ఉంది, మననం చేసుకో మననంలో శాంతి ఉంది. చేసుకో, నువ్వు చేసుకుని చూసుకో, చేసుకో చేసుకున్న తర్వాత చూసుకో. ఏంటి లోకంలో శాంతి లేదు, ధ్యానంలో శాంతి ఉంది, నామంలో చేసుకుని చూసుకో ఉందో లేదో నీకు తెలుస్తుంది, లోకంలో మటుకు లేదు శాంతి, ధ్యానంలో ఉంది, భగవంతుడు చెప్పిన మాటను మననం చేసుకుంటే శాంతి కలుగుతుంది, మననంలో శాంతి ఉంది, నామంలో శాంతి ఉంది, ధ్యానంలో శాంతి ఉంది, కానీ లోకంలో లేదు. అక్కడ వెతికినా దొరకదు, అక్కడ లేదు కాబట్టి. ఒక లోకంలో నువ్వు శాంతి వెతికినా దొరకదు, అక్కడ లేదు కాబట్టి. ఒకసారి పరిపూర్ణంగా శరణాగ నామాన్ని స్మరించుకోవటం వల్ల కూడా, నిరంతరము ఆ నామం మన నోట్లో కాపురం ఉండటం వల్ల కూడా మనకి అన్ని తలంపులు ఆగిపోయి భావన దాటిన సద్భావస్థితి, భావనలు దాటిన సద్భావస్థితి. అంటే నువ్వు రామా రామా అంటావు, నారాయణ 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 అంటావు, అది కూడా భావనే. ఈ నువ్వు భావం, ఈ భావన ఎక్కడికి తీసుకోవాల్సింది, ఈ భావనలన్నీ దాటించే సద్భావన స్థితికి. అప్పుడు ఏమవుతుంది ఆ సద్భావన స్థితిలో, ఈ నారాయణ నామం కూడా నీకు స్వరూపంగా వ్యక్తం అయిపోయింది. నారాయణుడు నీకు భిన్నంగా ఉన్నాడు, నీకు వేరుగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని తలంపులు కూడా ఆగిపోతాయి. అది భావనలు దాటిన సద్భావ స్థితి. మీరు ఇతరులుంచి వేరుపడగలరు, కానీ మీలోంచి మీరు వేరుపడలేరు. అలాగే భగవంతుడు మనకు స్వరూపంగా వ్యక్తం అయినప్పుడు ఇంకా ఆయనలోంచి వేరుపడలేము. ఈ నామం ఎక్కడ తీసుకెళ్తుంది, భగవంతుడు నారాయణ నారాయణ ఎక్కడ తీసుకుపోతుంది, అది స్వరూపంగా నారాయణుడు మనకు స్వరూపంగా వ్యక్తమైన స్థితికి మోసుకుపోతుంది, తోలుకుపోతుంది ఎక్కడికి ఈ నామం. లోకంలో శాంతి లేదు, జనంలో శాంతి ఉంది, నామంలో శాంతి ఉంది. ప్రారంభ దశలో నీకు ఆ స్వరూప స్థితి వ్యక్తం కాకపోయినా ఇతర తలంపులు ఆగిపోతాయి, ఏకాగ్రత వస్తుంది. తర్వాత నీకు ఒక దాని శాంతి కలుగుతుంది, నామం చేయగా శాంతి కలుగుతుంది. నామ సిద్ధాంతం అది కూడా నీకు ఆత్మజ్ఞానం జ్ఞానోదయం అవుతుంది, దాని వల్ల కూడా నీకు జ్ఞానోదయం అవుతుంది నామం వల్ల కూడా. నువ్వు అభ్యాసం చేయగా ముందు కొంత ప్రయత్నం అవసరం, కొంత దూరం ప్రయత్నం చేస్తే ప్రయత్నం అవసరం లేకుండా నామం నీకు లోపల జరిగిపోతూ ఉంటుంది. నీ ప్రయత్నం అక్కర్ లేకుండా జరుగుతుంది, స్వచ్ఛంగా జరిగిపోతుంది. నిరంతరముగా మూడు అవస్థల్లో, నిద్రలో, స్వప్నంలో, జాగ్రత్త అవస్థలో, మూడు అవస్థల్లో నామం జరిగిపోతూ మూడు అవస్థలకి ఆధారంగా వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తం చేస్తుంది, అది నామం. అంతే, కొంతమంది నిద్రపోయే ముందు కూడా నామం చేస్తే అది రాత్రి గాఢమి. మీరు నిద్రపోయింది కనుక, మనం నిద్రపోయే ముందు కనుక నామం చేస్తే నిద్ర అంతా కూడా నామమై అయిపోతుంది. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 ఆ గోవింద కృష్ణుడు చెప్తాడు ఒకసారి ద్వారపత్యుడు, నువ్వు నాకు కరెక్ట్ గా నన్ను పిలవలేదు, ద్వారక వాస కృష్ణ అన్నావు, హృదయ వాస కృష్ణ అన్నది, నీ హృదయంలో ఉన్నవాడు సంగతి మర్చిపోయావు, నువ్వు ద్వారక వాస కృష్ణ అన్నావు అంటే నీ హృదయంలో లేననుకున్నావు, ఎక్కడో ద్వారకలో ఉన్నాననుకుంటున్నావు, హృదయ వాస కృష్ణ అన్న సంగతి ఆ పిలుపు కరెక్ట్ గా పిలవలేదు, పిలిచావు పిలవటం కరెక్ట్ అడ్రస్ కి పిలవలేదు, హృదయవాస ద్వారక వాస కృష్ణ అన్నావు కానీ హృదయ వాస కృష్ణ అనలేదు, అంటే అది కొంచెం లేట్ అయింది, అంటే మనసు యొక్క గాడిడి ఇది, మనసు ఏం చేస్తుందంటే హృదయంలో లేడి ఎక్కడ ఉన్నాడు అనిపిస్తుంది, మనస్సు యొక్క విజృంభణ, మనస్సు యొక్క ప్రభు అది అది మనస్సు యొక్క అది ఉబ్బుకు ఒక రకమైన ఉబ్బకటం, అది ఉబ్బకటం విజృంభణ, అది మనస్సు ప్రకోపించటం, అది ఎక్కడో దేవుడు ఉన్నాడు ఇక్కడ లేడు అనుకోవటం మనస్సు యొక్క మాయ, అదొక గరడి, అది ప్రకోపించడం, మనస్సు యొక్క ప్రకోపించటం, భగవంతు నామాన్ని భగవంతు చెప్తున్నాను మనసారా ఆహ్వానం, అంటే మనం కూడా ఎవరితో మాట్లాడేప్పుడు మనసారానే మాట్లాడాలి, అయ్యి కుయుక్తున్నాడు తను కుయుక్తులు కుతంత్రాలు కుచేష్టాలు మనసారా మాట్లాడు, మనతోడు ఎలా మాట్లాడతారో ఇంకోళ్ళ పక్కకి, అంటే నేను తెలివితేటగా మాట్లాడుతున్నాను మాయ మాటలు చెబుతున్నానని అర్థం అది, నోరేమో మనతోటి ఎలా మాట్లాడతాను ఇంకోటిదే, అంటే నేను తెలియదు బోల్తా కొట్టించేస్తున్నాను, నేను తెలివితేటలు నేను బోల్తా కొట్టించోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సంగతి అడుగుతాడు, దేవుని ఎలా బోల్తా కొట్టేస్తుంది, తెలివైన వాళ్ళు ఈ లోకంలో నేను తెలివైన వాళ్ళు అనుకుంటారు చూడండి కొంతమంది మనతోటి మాట్లాడుతూ ఉంటారు, అంటే అది బోల్తా కొట్టించేస్తున్నాను అనమాట, భగవంతుని మనం మోసం చేయలేము, భగవంతుడిని మనం మోసం చేయలేము, ఇప్పుడు ఈ సామెతలన్నీ ఎలా వస్తాయంటే అనేక మంది మహర్షులు అనుభవం మీద సామెతలు ఉన్నారు, ఎవడు తీసుకున్న గోతులు వాడే పడతాడు అని ఈ సామెత, ఇవన్నీ ఏంటంటే అనేక మంది అనుభవాన్ని క్రోడీకరించాక సామెత వస్తుంది, వీరప్పని ఉన్నాడు, వీరప్పని మనం చంపేశారు, ఆయన ఎవరో చంపరైపోయారు వీరప్పని, చివరికి ఒక 6 నెలలు పరిశీలించి వాడు ఏ ఇతరులను చంపడానికి ఏ ఉపాయాలు అయితే పన్నాడు, కొన్ని 100 మందిని చంపాడు, ఇతరులను చంపడానికి ఏ ఉపాయాలు అయితే పన్నారు ఆడు పన్నివాడు ఆ ఉపాయమే ఆడి మీద ప్రయోగించి ఆయన చంపారు, దీనికి సరిగ్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం పిచ్చుకున్నారు, అంటే వాడు ఎతటి వాళ్ళని చంపేటప్పుడు ఏ ఉపాయాలు పండుతాడో చూసుకున్నారు, మళ్ళీ వాడిని చంపడానికి సామాన్యం కాదు, వాడు ఏ ఉపాయాలు అయితే పంపుతున్నాడో ఏ చంపడానికి ఇతరులను చంపడానికి అదే ఉపాయం వాడి పట్ల ప్రయోగించి చంపారండి, అది ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడని ఇదే ఈ సామెతలు మీరు ఏమనుకుంటారంటే ఏదో చెప్పారంటే ఏదో చెప్పడం కాదు, అనేక మంది మహామేధావులు మహర్షుల యొక్క అనుభవం సామెత కింద వస్తుంది, అప్పుడు అమెరికన్ సామెత మీకు చెప్పాను కదా, నువ్వు సేఫ్గా ఉండు నువ్వు సేఫ్గా ఉండు నువ్వు సేఫ్గా ఉండు, ఎవరికైనా సారో వచ్చింది అనుకో, ఒక ఆ సారో వాళ్ళకి ఎందుకు వచ్చిందో నీకు అర్థమైతే ఆ సారో నాకు రా నీకు రాదు ఎప్పుడు సేఫ్గానే ఉంటావు, సేఫ్ గా ఉండు, ఇది అందరికైనా ప్రాబ్లం, సేఫ్ గా ఉండు సేఫ్ గా ఉండు సేఫ్ గా ఉండు సేఫ్ గా ఉండు, ఒకవేళ నీకు నువ్వు అనేక మందిని చూస్తున్నావు కదా వాళ్ళకి ఎవరికైనా సారో వచ్చింది అనుకో, వాళ్ళకి ఏ కారణం వల్ల సారో వచ్చింది, ఏదో కారణం ఉండుంటుంది, లేకపోతే వాళ్ళకి సారో రాదో, ఆ సారో రాదన్న కారణం నువ్వు గ్రహించి ఆ కారణం జోలికి వెళ్లకుండా ఉంటే నువ్వు ఎప్పుడు సేఫ్ గానే ఉంటావు, సారోకి దూరంగానే ఉంటావు, ఇంకా నీకు సారో రాదు, నిరంతరము సేఫే ఆల్వేజ్ సేఫ్, ఇది అందరికైనా ప్రాబ్లం, సో రిచ్ సో జనరస్ సో గ్రేట్ సో లార్జ్, వైశాల్యంలో కూడా మన దేశానికంటే 2 రెట్లు పెద్ద, సో రిచ్ అని వదిలేదు వాడు, సో జనరస్ అంటే వాడు ఎంత ధనవంతుడు అంత ఉదాహరణ కూడా, సో రిచ్ నాట్ సో రిచ్ అని, సో రిచ్ సో జనరస్ అంటే వాడు ఎంత ధనవంతుడు అంత ఉదారవంతుడు కూడా, సో లార్జ్ అంటే భూభాగం చాలా పెద్దది, సో రిచ్ సో ఎనర్జీ సో లార్జ్, మనసారా ఆహ్వానించాలి, మనసారా ఆహ్వానించాలి అంటే నీకు గౌరవం హృదయపూర్వకంగా ఈశ్వరు పట్ల గౌరవం ఉండాలి, ఈశ్వరుడు పట్ల గౌరవం లేకపోతే ఈశ్వరుని ఆహ్వానించలేము, ఆ మాటను కూడా మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోలేము, ఆ మాటను ఈశ్వరుడు చెప్పిన మాటను మనం సొంతం చేసుకోలేము, అని మన కోసం చెప్పియే అసలు భగవద్గీత ఉపదేశ గ్రంథం, అంటే దేవుడికి జీవుడు చెప్పిన బోధ, ఆ బోధను అనుసరిస్తే జీవుడు దేవుడైపోతాడు, జీవుడు దేవుడైతే ఆశ్చర్యపోవక్కర్లేదు, దేవుడు జీవుడైతే ఆశ్చర్యపోవాలి, జీవుడు దేవుడు అయిపోయాడు అనుకోండి వాడు స్వరూపేది ఆశ్చర్యపోవక్కర్లేదు, మీరు ఆరోగ్యంగా ఉంటే ఆశ్చర్యపోవక్కర్లేదు, అనారోగ్యం ఉంటే ఆశ్చర్యపోవాలి, జీవుడు దేవుడు అయిపోయాడు అనుకోండి ఇప్పుడు ఆశ్చర్యపోవక్కర్లేదు, దేవుడు జీవుడు అయితేనే ఆశ్చర్యపోవాలి పతనం అయిపోయాడని, అచ్యుతుడు అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, అచ్యుత అనంత గోవింద అని చ్యుతి అంటే ఎలా ఉంటుందో తెలియనివాడు, అనంతుడు గోవిందుడు దామోదరుడు కేశవుడు, భగవంతుడికి అన్ని ఎలా తెలుస్తా, అన్నీ తెలియతుంటారు అన్ని ఆయనే, ఇంక తెలియచేయండి మీ వంటింట్లో ఏముందో మీకు తెలియకుండా ఉన్నారు మీరు, అయితే మీ ఇంట్లో ఉన్న బియ్యం మీకు తెలుస్తే కదా ఎన్ని బియ్యం ఉన్నాయని, తెలియటానికంటే ఏం లేదు అన్ని ఆయనే, ఆ బియ్యం ఆయన ఇంకా తెలియకుండా ఎలా ఉంటాడు బియ్యం ఎన్ని ఉన్నాయని, అందుకే చెప్తాడు అక్షరమాల భగవాన్ చెప్తారు, కళ్ళు లేకుండా చూడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పనిచేయగలడు. అడిగి ఇంద్రియాలు, భగవంతుడికి ఇంద్రియాలు అక్కర్లేదు, ఇంద్రియాలు అక్కర్లేకుండా పనిచేస్తాడు. కాళ్ళు లేకుండా నడవగలవు, చేతులు లేకుండా పనిచేయగలవు, కళ్ళు లేకుండా చూడగలవు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? అరుణాచల మొత్తం అంతగా చూస్తున్నావు నువ్వు, కానీ నీ కళ్ళు లేవు, నీకు కళ్ళు లేవు, కళ్ళు లేకుండా చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూసిన వారు, చూడగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో సార్ చూడు. అంటే ఇప్పుడు మహాజ్ఞానం ఏమి ఉండాలి? ఇప్పుడు మనకి మీరు ఏమనుకుంటారంటే, ఈ మధ్య మాకు రోజులు బాగోలేదని కొంతమంది అంటూ ఉంటారు. అలా కాదు, నీ మీద కోపం కాదు. భగవంతుడు మీకు రోజులు బాగోలేదు అనుకోండి, మీరు అనుకునే అవతారాలు కనుక ఉడికి అనుకోండి, ఎప్పుడు అటువంటి సంఘటనలు వస్తున్నాయి అనుకోండి, కంగారు పడకండి. అంటే మీ మనసును ఉతుకుతున్నాడు భగవంతుడు. ఉతకడం ఎందుకంటే చింపేయడానికి, అది తెల్లగా చేయటం. మీ మనసును ఎందుకు ఉతుకుతున్నాడు అంటే భగవంతుడు మిమ్మల్ని చింపేయడు, మిమ్మల్ని చింపేస్తాడేమో అనుకోకండి, చింపేయడానికి కాదు. అంటే మీ మనసు తెల్లగా చేయటానికి ఆ బట్ట గట్టిగా రాయి మీద 4 సార్లు కొడితేనే కానీ మట్టి పోదు, ఆ తెల్లదనం రాదు. మిమ్మల్ని ఎప్పుడన్నా ఉతుకుతా అంటే కష్టాలు ఎందుకు పంపుతాడంటే, కావాలని ఒకసారి ఎందుకు పంపుతా అంటే మిమ్మల్ని ఉతకటానికి. ఉతికితేనే కానీ మీకు తెలుపు రాదు. తెలుపు అంటే స్వచ్ఛత రాదు. స్వచ్ఛత వస్తేనే కానీ స్వచ్ఛంగా ఉన్నవాడు, మీకు ఎరుకులోకి రాడు. అచ్యుతుడు ఎరుకులోకి రాడు మీ స్వచ్ఛంగా లేకపోతే. అంటే మిమ్మల్ని ఉతుకుతా అంటే, మీకు ఏదైనా కష్టాలని పంపిస్తా అంటే, మీరంటే ఇష్టం లేక కాదు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, మన స్నేహితుల్లో కానీ కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే మన కుటుంబ సభ్యుల్లో కానీ భగవంతుడికి మన మీద ఉన్న ఇష్టం ఎవరికి ఉండదు. వాడిని వదిలేసి అన్ని ఎదుగుతున్నాము. మీ భగవంతుడికి మీరంటే భగవంతుడికి ఉన్న ఇష్టం మీ భర్తకు కూడా ఉండదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి మన మీద ఉన్న ఇష్టం బంధువులు మాట వదిలేయండి, స్నేహితులు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉండదు. అంత ప్రీతి పాత్రుడు ఆయనలో ఐక్యం చేసి, ఆయనలో ఐక్యం చేసుకోవడానికే చూస్తాడు. ఆయనకి మనం దొరకటా లేదు, దొరికితే పట్టుకుంటాడేమో అని ఆయన వలయంలో చిక్కటం లేదు. మన భయం ఏంటంటే మనం మనంగా ఉండకుండా పోతామేమో. మనం మనంగా ఉండటం అనేది మిథ్యది. మనం మనంగా ఏదైతే మనం ఏదైతే నిలబడుకుంటున్నావు అది మిథ్య. మనంగా ఉండవేమో అని అదే భగవాన్ చెప్పారు. నువ్వు నిజంగా ఉండాలనుకుంటే చనిపో. నీకు నిజంగా ఉండటమే కనుక ఇష్టమైతే చనిపో. నీ జీవితం నీకు కావాలా? నీ జీవితం నీకు కావాలంటే నీ జీవితాన్ని పోగొట్టుకో. అంటే దాని అర్థం ఏంటి? దేహగతమైన జీవితం, మనోగతమైన జీవితం. నీ అంచేపు నీ మనసు చుట్టూ నీ దేహం చుట్టూ తిరుగుతుంది. లోపలికి వెళ్తావు, లోపలికి ఎలా వెళ్తావు, లోపలికి వెళ్ళవు, లోపలికి వెళ్ళకపోతే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? నీ మనసు చుట్టూరు నీ దేహం చుట్టూరు తిరుగుతావు అనుకో, నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు లోపలికి వెళ్ళకపోతే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? రానే రాదు. గౌతమ బుద్ధుడు చెప్పాడు, కొంతమందికి ఏమి కాలక్షేపంగా వారు ఎలా అన్నారు, వీరు ఎలా అన్నారు, వారు ఇలా అన్నారు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఏదో రోజున చావు వస్తుంది, చచ్చూరుకుంటారు. మొత్తం టైం అంతా వేస్ట్, కాలం వేస్ట్, వాళ్ళు చిన్న తిండి కూడా వేస్ట్, అన్ని వేస్ట్ అని. నువ్వు పవిత్రుడు అవటానికి అనేక జన్మల్లో నువ్వు సాధన చేస్తే కదా అని పొందటం అంటాడు భగవంతుడు. అంటే ఈ జన్మలు ఎందుకంటే అక్కడ వస్తువు లేదని కదా, వాడు పవిత్ర ప్యూరిఫికేషన్ కి ఇంత టైం పడుతుంది. మనకి చెట్టును తయారవటానికి, చెట్టును కాయ తయారవటానికి 6 నెలలు పట్టవచ్చు, కానీ రాలిపోవటం 6 క్షణాలు కాదు. ఇది ట్రైనింగ్ గ్రౌండ్, ఇది భూమి ట్రైనింగ్ గ్రౌండ్. ఇది ఇతర లోకాలు సాధనా లోకాలు కాదు. అంటే మనం ఈ లోకంలో ఉండగానే బాగా సాధన చేసుకోవాలి. ఇతర లోకాలు పుణ్య లోకాలు ఉన్నాయి, పాప లోకాలు ఉన్నాయి. అది భగవాన్ చెప్పారు, శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు ఎవడో ఆ పుణ్యలోకాలు కూడా అంతే నిజం, పాపలోకాలు కూడా అంతే నిజం. మళ్ళీ సాధన చేసుకుని ట్రైనింగ్ రావాలంటే ఈ ప్లానెట్ మీదకి రావాల్సిందే. భగవాన్ కొన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్లో చెప్తాడు, కొన్ని అడ్వకేట్స్కి అడ్వకేట్, లాయర్స్కి లాయర్. మరి పాపలోకాలు పుణ్యలోకాలు ఉన్నాయా అదే భగవాన్ అన్నారు. ఉన్నాయని చూసిన వాళ్ళు చెబుతున్నారు. అందుకనే ఆ రామాయణం ఎలా ఉంది, భారతం ఎలా ఉంది, విష్ణు పురాణం ఎలా ఉంది, శివపురాణం, ఇటువంటి ఇంద్ర ముక్కలు చెప్పి అలవాటే లేదు ఆయన. పురాణాలు చనిపోయిన తర్వాత శరీరం చనిపోయాక స్వర్గలోకాలు అంటున్నారు, నరకలోకాలు అంటున్నారు. ఆ లోకాలు ఉన్నాయా? ఉన్నాయని చూసిన వాళ్ళు చెబుతున్నారు. సమాధానం మీకు ఎక్కడ మీరు విమర్శించడానికి అవకాశం లేదు, చూసిన వాళ్ళు చెబుతున్నాడు. అందులో ఆయన మనసును తీసుకెళ్లి ఎంటర్ఫీ, ఆయన మనసు అక్కడ ఎంటర్ఫీర్ అవటలేదు. ఆయన మనస్సును తీసుకెళ్లి ఆ సమాధానంలో కలపటం లేదు. అది ఇంకోటి మనస్సును వాడటం మానేస్తే బాగుపడతాం మనం. ఇది పెంట, మన మనస్సే పెంటది. దీన్ని వాడటం మానేస్తే తొందరగా బాగుపడతాం. ప్రతిదానికి ఇది సిద్ధం అవుతుంది. మన మనస్సును మనం వాడకం తగ్గించేస్తే బాగుపడతాం. అంటే మన మనస్సు వాడకం తగ్గించేసామనుకోండి, మన శరీరం నార్మల్ గా ఉంటుంది, మనం నార్మల్ గా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఊరికి 10 రోజులు సాధన చేసి చూడండి, ఎక్కువ రోజులు వద్దు. మీరు చనిపోయే వరకు సాధన చేయక్కర్లేదు. ఒక 10 రోజులు సాధన చేసి చూడండి. మన మనస్సు అస్తమాన ప్రతి గోడలో మన మనస్సు కలగ చేసుకోకుండా చూసుకోండి. మీ మనస్సు, మీ శరీరం నార్మల్ గా ఉంటుంది, మీరు లోపల నార్మల్ గా ఉంటారు. లోపల ఎలా ఉంటారంటే అశాంతిగా ఉంటారు, శాంతిగా ఉంటారు. నుంచి ఈ పెంటను దూరంగా పెట్టారు. శరీరం కూడా నార్మల్ గా ఉంటుంది, ఎంత బాగుంది అనుకోండి. అంటే హెల్త్ చాలా బాగుంటుంది, ఆ శరీరంలో మనకు అవయవాలు ఉన్నట్టు కూడా తెలియదు. చాలా బాగుంటుంది బాడీ, చాలా బాగుంటుంది. మనం లోపల కూడా చాలా చాలా సుఖంగా ఉంటాం. ఈ మనస్సు అని ఈ పెంట కూడా పక్కన పెడితే హ్యాపీగా లోపల లోపల శాంతి, బయట శాంతి. లోపల ఆనందం, బయట ఆనందం. లోపల సుఖం, బయట సుఖం. ఏడు చూసినా సుఖం. అంటే లోపల లోపల ఉండవలసిన చోటు మనం ఉంటే అది నార్మల్ గా ఉంటుంది. అది నార్మల్ గా ఉన్నప్పుడు దేహం కూడా నార్మల్ గా ఉంటుంది. ఎబ్ నార్మల్ గా ఉండదు, నార్మల్ గా ఉంటుంది. దేహాన్ని కూడా మీరు అస్తమానం పాడు చేసుకోవక్కర్లేదు, దాన్ని అలా నార్మల్ గా ఉంచండి. మీ ఇంటికి చుట్టం వచ్చేయడానికి కొన్ని కంగారు పడకండి. అని మీరు ఎప్పుడు కంగారు పడతారంటే అది ఎక్కువ గౌరవం చేయాలేమని దాని మీద కంగారు పడిపోతుంది. మీకు ఏది ఉంటే అది పిలిచి తింటే వెళ్ళిపోతాడు అది. అంటే మన మనసు ఆయన ఎక్కువ గౌరవం చేశారు, ఏదో గౌరవం చేశారు, మళ్ళీ ఆయన ఎక్కువ గౌరవం చేసి మన మనసు పొంగిపోవాలి, మన అహంకారం ఉబ్బులేదు, గాలి పొడగల ఉబ్బుకుపోవాలని ఇటువంటి ఏమి ఉంటాయి మనకి. మళ్ళీ మనం బాగా గౌరవం చేశామని చెప్పుకోవాలి. ఇది పెంట అంటే ఇది. మనం ఎందుకు ఆయన ఎక్కువ గౌరవం చేస్తామంటే మనం చెప్పుకోవాలన్నమాట వాళ్ళు, మనం గొప్పగా వెళ్ళామని, ఆ ఇంటికి వెళ్ళామని చాలా గొప్పగా గౌరవం చేయాలి. అంటే అహంకారం, ఈ అహంకారం గొప్ప గౌరవం చేసి ఈ అహంకారం వెళ్ళి టామ్ టామ్ చేస్తాం. ఇదంతా సెన్స్ కాదు, ఇదంతా నాన్సెన్స్. అంటే చుట్టం వచ్చాడనుకోని కంగారు పడక్కర్లేదు. ఆ టైంకి మీరు ఏది ఉంటే అదే పెట్టచ్చు. అది ఏంటి, మేము పలానా వారి ఇంటికి వెళ్ళిన సరిగ్గా గౌరవం చేయలేదని మిమ్మల్ని అంటారనుకోండి, మరి మాకున్నది మేము పెట్టాం, మాకు లేనిది మేము పెట్టలేదు కదా అని మీరు చెప్పొచ్చు. దాని గురించి మీరు అశాంతి తెచ్చుకోక్కర్లేదు. మనం నార్మల్ గా ఉంటేనే బాగుపడతాం, అబ్ నార్మల్ గా ఉంటే బాగుపడం. ఇంకేది లోపల లోపల వస్తువు కూడా నార్మల్ గానే ఉంది. అది లోపల వస్తువు కూడా నేచురల్ గా ఉంది, నార్మల్ గా ఉంది. అది ఆర్టిఫిషియల్ గా లేదు అసలు వస్తువు. లోపల వస్తువు ఎలా ఉందో అలా ఉంటేనే అది మనం దాన్ని పొందగలం. మనం అది ఎంత క్వైట్ గా ఉందో అంత క్వైట్ గా ఉంటేనే దాన్ని పొందగలం. అంటే ఆత్మధ్యాస, ఆత్మధ్యానం. ఇతర చింతలు లేకుండా ఆత్మధ్యానం చేస్తుంటే ధ్యాస లేకుండా ధ్యానం రాదు. ఆత్మధ్యాస లేకుండా ఆత్మని గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే మననం చేయాలి. మననం చేస్తే ధ్యాస వస్తుంది. ధ్యాస నుంచి ధ్యానం వస్తుంది. అలా ఆత్మని ధ్యానం చేయగా చేయగా అంతిమ దశ నెమ్మది స్లోగా అందులో ఐక్యం అవుతుంది. నువ్వేది చింతిస్తున్నావో అదే అవుతావు నువ్వు సామెత. నువ్వేది చింతిస్తున్నావో అదే అవుతావు, అదే సామెత. అది మనం మనకు వచ్చే ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి, మనకు వచ్చే తలంపుల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఏది ఆలోచిస్తా అంటే అదే అవుతాం. అది నెగిటివ్ ఫీలింగ్స్ రానివ్వకూడదు. ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ రానివ్వాలి. నెగిటివిటీ అనే పనికిరాదు అసలు. నువ్వు ఏ అభ్యాస ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తా అంటే ఆ మార్గంలోనే ప్రయాణం చేయొచ్చు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మనం బహు జాగ్రత్తగా జీవించాలి. మన శరీరం ఏదో రోజు చచ్చిపోతుంది కదా, మనకు కూడా ఒక్కడు రాడు. మన ఇంట్లో ఎవరికైనా 1000 ఎకరం సంపాదించాడు అనుకోండి మనకి, అసలు అనుకోండి ఎవడైనా మనకు 1000 ఎకరం సంపాదించి ఇచ్చాడు అనుకోండి, ఆడు కూడా పయ్యో పాపం మనకు 1000 ఎకరాలు సంపాదించి ఇచ్చాడు అని ఆడు కూడా ఒక్కడే. ఎవరైనా వెళ్తారండి, ఏం ఇంకా బొక్కటానికి పనికి వస్తాం. ఆడు 1000 ఎకరాలు సంపాదించి తింటనే పని, ఇంకా నలుగురు ఉంటే కోలాటాలు. ఒక్కడు ఉంటే ఆడే తినేస్తాడు మొత్తం తనే. అది నలుగురు ఉంటే పంచుకోవటంలో కోలాటాలు, ఆడు మర్చిపోతారు సుబ్బంగా. ఆ చచ్చినవాడు ఎలాగే చచ్చాడు, ముందు కేటాయించకుండా చచ్చాడంటారు. ఇప్పుడు మీకు ఎవడనో 1000 ఎకరం సంపాదించి ఇచ్చాడు అనుకోండి, మీ ఇంటికి వెళ్ళి ఒకడు ఆడు చచ్చినట్టు మీరు ఎవరైనా చస్తారా? ఇచ్చేటువంటి మాటలు అంటారు, ఆయన తోడు సమానమైన వాళ్ళు లేడండి, ఆయన మా ఆయన అంటే ఆయనే, ఇంకా ఆయన తోడు ఆయన తోడు సరిపడి మనిషి లేడు అనుకోండి. ఇటువంటి మాటలు మామూలుగా అంటారు, కానీ మీరు వెళ్ళరు. అంటే ఇక్కడ మీకు అర్థం ఏంటంటే, వాడు చనిపోయిన వాడు కూడా ఆడు పుణ్యం, ఆడు పాపం, ఆడు వాసములు, ఆడు సంస్కారం, ఆడు బుద్ధి లేనిదనం, ఆడు తాగుబోతనం, ఆడు అమాయకత్వం, వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలు అన్ని వెళ్ళదు. మనిషి ఒక్కడ వెళ్ళాడు కూడా, అది గుర్తుపెట్టుకుని. ఎవడ విషయం కాదు, మన విషయం కూడా. ఒక్కడు వెళ్ళడు, ఏ భగవంతుడు ఆయన తీసిపోయాడు నన్ను తీసుకెళ్ళిపోతే బాగుంది, అదే అబద్ధం. మరి దాని ఇదోటి అంటా ఉంటారు, ఏదో ఆయన తీసిపోయాడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతే, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే మీరు ఊరుకుంటారు. ఇంకా పాడు చేసి వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు. వాళ్ళు పాడు చేస్తారంటారు, ఉన్న వేస్తా పాడు చేస్తారు అనుకోండి, ఇంకా 4 ఎకరాలు మిగిలింది అనుకోండి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, పోన్లేండి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు 4 ఎకరాలు మిగిలింది, ఇంకో 4 ఎకరాలు తిరిగి పోను అంటారు. కొంత వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు మొత్తం మీద ఏదో వాళ్ళ తండ్రి గారు 15 ఎకరాలు పంచి పెడితే 4 ఎకరాలు తీసుకొచ్చాడు వీడు, ఏదో వెళ్ళిపోయాడు ఇంకో 17 బయట 4 ఎకరాలు పోను, పోనీ 4 ఎకరాలు ఈ తౌడు నీళ్లు మాకు తింటానుకుంటుంది, పోనీ ఇంకో 4 ఏళ్ళు పోయి 4 ఎకరాలు పోను, ఏదో వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో వెళ్ళిపోయాడు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నాను, మీరు మన ఎవరో గురించి అవుతున్నది, మన గురించే చెప్పుకోండి. మనం చనిపోయినప్పుడు మన సంస్కారాలు, మన వాసనలు, మన బలహీనతలు మనకు కూడా వస్తాయి, కానీ ఇంట్లో వాడు కానీ స్నేహితుడు కానీ మరొకటి కానీ ఎవడో రాడు. అదొకటే గుర్తుపెట్టి మనం జాగ్రత్తగా బతకటం మంచిది. కానీ మన మన ఆలోచన వాటికి మనకు కూడా వచ్చేస్తాయి, మన తలంపులు మనకు కూడా వచ్చేస్తాయి. మనిషి ఒక్కడు రాడు, మనకు కూడా ఒక్క మనిషి రాడు. ఈ రామకృష్ణ పరమని చెప్పిన మాట నాకు బాగా ఇష్టం. మీరు ఇంట్లో ఉండండి, మీరేం ఎర్రబట్టలు కట్టుకుని పారిపోక్కర్లేదు. సన్యాసం అంటే ఏమీ లేదు, మీరు ఇంట్లోనే ఉండొచ్చు, ఆసక్తి లేకుండా పని చేయాలి. వాడు సన్యాసి, వాడు ఇంట్లో ఉన్న సన్యాసే. మీరు తెల్లబట్టలు ఎర్రబట్టలు కట్టుకోక్కర్లేదు. మామూలు మీరు ఇంట్లో ఉండి మీ పని చేసుకుంటూ ఆసక్తి లేకుండా పని చేయటం, మీ డ్యూటీ మీరు చేయటం అంతే. వచ్చేది వస్తుంది, రాను లేదా రాదు, మీ డ్యూటీ మీరు చేయటం. ఆసక్తి లేకుండా మీ ఇంట్లో ఉండి మీరు పని చేసుకున్నా మీరు సన్యాసులతో సమానం. పని మానినవాడు సన్యాసి కాదు. ఆసక్తి లేకుండా, కర్తృత్వం లేకుండా పని చేసేవాడు సన్యాసి. రామకృష్ణుడు చెప్పాడు, ఇది నాకు మరింత ఇష్టం మా హృదయానికి. ఏమన్నాడండి, మీ ఇంట్లో మీరు ఉండండి, ఎక్కడికి పారిపోక్కర్లేదు. ఎక్కడికి పారిపోయినా ప్రపంచం ఉంటుంది కదా, ఎక్కడికి పారిపోయినా ప్రపంచం ఉంటుంది. అది కాదు, మీరు మీ ఇంట్లో మీరు ఉండండి, మీ డ్యూటీ ఏదో మీరు చెయ్యండి, మీ ధర్మం ఏదో మీరు నిర్వర్తించండి, కానీ మీ అంతఃకరణంలో, మీ హృదయం యొక్క లోయల్లో వీళ్ళెవళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళెవళ్ళు నా వాళ్ళు కాదు. ఎప్పుడు నా కూడా ఉండేవాడు, రక్షించేవాడు నా భర్త, ఈ స్వభావం. అలాగని మీ ధర్మాన్ని ఆచరించకుండా పారిపోవద్దు. కానీ మీ హృదయాంత పైకనద్దు, మీరు మాట పైకనద్దు. మీ హృదయాంత రాడాలో అనుకోండి, వీళ్ళెవళ్ళు నా వాళ్ళు కాదు. మన భగవంతుడిలోంచి వచ్చాడు, మర్చిపో. మళ్ళీ వాడిని పొందే వరకు మరి శాంతి లేదు, విశ్రాంతి లేదు. మన మరణానంతర జీవితంలో కూడా మనం వచ్చేవాడు, మనం కూడా వచ్చేవాడు గురువే. అంటే మరణానంతర జీవితంలో కూడా మనకు మరణించిన తర్వాత అందరితోటి సంబంధం తెగిపోతుంది. ఒక గురువుతో తప్పించి ఆ గురువుతోటి సంబంధం ఎందుకు తప్పదు, ఎందుకు తెగదు అంటే మన ఆత్మలకు ఆత్మయే ఉన్నాడు వాడు. గురువుతోటి మనకి సంబంధం తెగదు. అలా గురువు మీద ప్రేమ మనకు కుదురుతుంటే, లేకపోతే చించినాళ్ళు ఉన్నాడు వీడు ఏం చేస్తున్నాడు అని ఒకసారి ఆయన స్మరించుకుంటే ప్రాణాయామం ఎందుకని మనం ఊపిరి ఆగిపోతాం. ప్రాణాయామం చెయ్యక్కర్లేదు. ఎందుకండి దొమ్మర విద్యలు, ఎందుకండి ఆయన దొమ్మర విద్యలు. ఈశ్వరు పట్ల గురువు పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఆయన వీడు ఎలా ఉన్నాడని ఒక్కసారి ఆ గురువు మనస్సులో అనుకుంటే ఇంకా ప్రాణాయామం కుంభకం వచ్చేస్తుంది. గట్టిగా రెండు ముక్కులు మూసేసుకుని కుంభకం తెప్పించుకోక్కర్లేదు. ఆ ప్రేమ భక్తి వల్ల, ఆ విశ్వాసం, ఆ శరణాగతి భావన, అంతఃకరణ శుద్ధి, దాని వల్ల కుంభకం దానంతరది వచ్చేస్తుంది. ప్రత్యేకంగా ప్రాణాయామం చెయ్యక్కర్లేదు, ఆ కుంభకం దానంతరది వచ్చేస్తుంది అని ఊపిరి. ఆ గురువు అనుగ్రహం మనకి ఆ టచ్ అయినప్పుడు, గురువు అనుగ్రహం మనకు గోచరిస్తున్నప్పుడు, ఆ ఈశ్వరుని దయ మనకు గోచరిస్తున్నప్పుడు, మనకు అనుభవంలోకి వస్తున్నప్పుడు ఊపిరి సరపదు, అది ఊపిరి ఆడదు. ఇంకా ప్రాణాయామం చేస్తాను, కుంభకం వచ్చేస్తాంటాను. ఈ బలవంతాన్ని ముక్కును మూసుకోవడం, బలవంతాన్ని ఈ గాలి బయట తీయడం, బలవంతాన్ని లోపల పంపడం చేస్తే చెయ్యొచ్చు, ఆయన చేయకూడదు అనుకుంటున్నాడు. ఆయన దొమ్మర విద్యలు, ప్రాణాయామం చేయకూడదు బలవంతాన్ని అంటున్నది, కానీ దొమ్మర విద్యలు అవి. అంటే ఎక్స్పాన్షన్ అంటే మన ప్రేమ విశాలమవుతాను అనుకోండి. విశాలమవుతుంది బుడగ చూడండి, బుడగ మనం మనకు సేవాభావం విశాలమవుతాను అనుకోండి, మన భక్తి భావన విశాలమవుతాను అనుకోండి. అద్దెలు లేకుండా వీసే బుడగ చూడండి, మీరు గాలి ఊదగా ఊదగది పేరిపోతుంది. మన మనస్సు అంతే కూడా దాని దాని ప్రేమ భావన, దాని సేవ భావన, దాని ఆప్యాయత అలా విశాలం అవుతుంది అనుకోండి, దాని అంతే అది చిరిగిపోతుంది. ఎక్స్పాన్షన్ మనం ఆ రోజు కదా కుదించుకుపోతున్నాం. గాలి గాలి బుడగ ఉంటుంది అనుకోండి, అలా పేల్చిన పోల్చు, అలా గాలి లోపల పంపు ఊదండి, ఊదగ ఊదగా ఏమో పేలిపోతుంది. ఇది కొంతవరకు మనస్సు అంతే అలా పేలిపోతుంది. ఎక్స్పాన్షన్ వాళ్ళు భగవాన్ చెప్తున్నారు, నువ్వు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో, భగవాన్ ఎవరిని బలవంతం చేసి అలవాట్లేదు ఆయనకి, నువ్వు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో ప్రయాణం చెయ్యి, ఏది తేలిగ్గా ఉంటే ఆ మార్గంలో ప్రయాణం చెయ్యి. ఎక్కడ ఉంది స్కాంద పురాణంలోనే ఎక్కడ చదివాను, పూర్వజన్మల్లో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు మాత్రమే అరుణాచేశ్వరుడు వాళ్ళు ఆకర్షించారు. పూర్వజన్మల్లో ఎంత అంటే మిగతా వాళ్ళకి మిగతా మార్గాలు కాదని, మిగతా వాళ్ళకి మోక్షం రాదని కాదు. ఈ అరుణా పూర్వజన్మల్లో ఎంతో కొంత నువ్వు జ్ఞాన మార్గంలో, వివేక మార్గంలో, విచక్షణ మార్గంలో నువ్వు ఎంతో కొంత ఆ బిహేవియర్లు జ్ఞాన మార్గానికి సంబంధించిన మార్గంలో ఎంతో కొంత నువ్వు సాధన చేసుంటే వాళ్ళు మాత్రమే అరుణాచలేశ్వరి చేత ఆకర్షించబడతారు. అట్రాక్ట్ అవుతారు లేదా అట్రాక్ట్ కాదు, అది జ్ఞానగిరి, అరుణగిరి, జ్ఞానగిరి, అన్నమలై, అనమలై, ఎర్రటి కొండ, అరుణగిరి, అనమలై, అరుణగిరి, అరుణగిరి, రమణగిరి, అరుణగిరి, రమణగిరి. ఆయన నాకు జ్ఞానం కావాలని కోరుకోలేదు, ఆయన జ్ఞానం కావాలని కోరుకోలేదు. ఎంతమంది జన సమూహంలో, ఎంత జీవకోటులు నేనే దొరికానా నీకు అరుణాచలం, ఎంత జన్మ, ఎంత ఎంత జీవకోటి ఉంది, ఎంతలో నన్నే పట్టుకున్నా వేసిన నన్ను నన్ను నాకు కాకుండా చేసేది శివారి నాచల. ఈ దేహాన్ని చూసుకుని, ఈ మనస్సును చూసుకుని, ఈ గొప్పలు చూసుకుని, రాగద్వేషాలు చూసుకుని, ఇలా బతికి ఇలా కాలక్షేమం చేసేద్దామని అనుకున్న రోజుల్లో, ఏదో బళ్ళకి వెళ్ళి ఏదో చదువుకునే రోజుల్లో నువ్వు చేసిన పని ఏంటి, నన్ను నాకు కాకుండా చేసేసావు. ఇది చేయటానికి నేనే దొరికాను, ఇంకెవడో దొరకలేదా నీకు, ఎవడో దొరకలేదా నీకు, నన్ను నాకు కాకుండా చేసేసావు వారు నాకు. అంటే నా దేహాన్ని చూసి, నా మనస్సును చూసి, నా ఆస్తిని చూసి, నా స్టేటం చూసి, పొంగిపోదామని చూసి, అన్ని నా చదువును చూసి, అలా పొంగిపోయేవాడిని లేకుండా చేసేసేవారు నాకు. నన్ను నాకు కాకుండా చేసేది. ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బు ఉంది అనుకోండి, డబ్బు ఉందంటే మీరు ధనవంతులంటే మీకు ఎంతో కొంత పిలుచుకుంటారు, రసం పిలుచుకుంటారు కదా, మీరు లోపల సంతోషిస్తారు, లోపల సంతోషిస్తారు. ధనవంతులు అంటున్నారు అందరూ చెప్పుకుంటున్నారు కదండి, దానివంత లోపల ఒకవేళ పైకి మామూలుగానే లోపల ఎంత పెంచారు సంతోషిస్తారు కదా. కాదు మీరు బాగా చదువుకున్నారండి, బాగా చదువు వచ్చింది, మీరు బాగా చదువుకున్నారు, పిహెచ్డి చేశారంటే అప్పుడు కూడా మీకు ఏమొస్తుంది? అలా సంతోషంగా నేను చూశాను, మరి నాకు నన్ను నవ్వు కాకుండా చేసేసావు అని నా చెల అంటే వ్యక్తిభావన తీసేసావు. వ్యక్తిభావన తీసి ఓ పక్కన పెట్టావు. ఈ ప్రక్రియలో, ఈ సర్జరీలో, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం కూడా నొప్పి లేకుండా చేసి, ఆపరేషన్ చేసేటప్పుడు, ఈ సర్జరీ చేసేటప్పుడు, ఇలా చేస్తున్నప్పుడు, ఇలా చేస్తున్నాను సంగతి కొంచెం కూడా నొప్పి లేకుండా, నా ముఖం కూడా నలక్కుండా చేశావు ఈ సర్జరీ చేసేటప్పుడు. జీవుడు దేవుడైపోయాడు, జీవుడు దేవుడైపోయాడు. ఈ జీవుడు దేవుడి కింద చేసే సర్జరీలో, ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం కూడా నొప్పి లేకుండా చేశావు అని ఇట్లాగండి ఈ వాక్యం బాగుంది. నన్ను నాకు కాకుండా చేసేసి ఏదో సంతోషం ఉందా, మాకు ఇల్లు ఉంది, వాకలు ఉంది, 10 ఎకరాల పొలం ఉందని ఏదో సంతోషం ఇది కూడా లేకుండా. ఈరోజు రాబోయే ప్రవచనం భీమవరంలో 26వ తేదీ, భీమవరంలో 26వ తేదీ తాడిమళ్ళ జగన్నాథస్వామి గారు మన మేధావి మన గురువు, తాడిమళ్ళ జగన్నాథస్వామి గారి ప్రాంగణంలో కళ్యాణ మండపంలో 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తాడిమళ్ళ జగన్నాథస్వామి 28 రమణ జయంతి, 28 రమణ జయంతి. నీకు వెలుగు నాకు వెలుగు, భూమికి వెలుగు, నీకు కాంతి నాకు కాంతి. అంటే పప్పుకు ఉప్పు ఎటువంటిదో లోకానికి జ్ఞానులు ఎటువంటి వాడు. అంటే ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో జ్ఞానులు లేని సమాజం కూడా అలాగే ఉంటుంది. అది ఉప్పు పేరే, మరొక పేరు రుచి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు తక్కువ, బాగా ఉప్పు తక్కువ రుచి, రుచి తక్కువ వేశామంటారు. అంటే ఉప్పుకి మరొక పేరు రుచి. 26వ తేదీ భీమవరం, 28వ తేదీ జిన్నూరు రమణ జయంతి. ముగిస్తున్నాం. ఇంకా నువ్వు ఎలా చెయ్యాలంటే జపం కానీ ధ్యానం కానీ ఎంతవరకు చెయ్యాలి? భగవాన్ చెప్తున్నారు, అది కూడా చెప్తున్నారు. నువ్వు ఎంతవరకు చెయ్యాలి? ధ్యానం చెయ్యి, జపం చెయ్యి. నువ్వు ఎంతవరకు చెయ్యాలంటే ఇతర తలంపులు నీలో ఎంటర్ అవ్వకు. మన మనసులో రోజు కొన్ని వేలు తలంపులు వస్తాయి, కొన్ని వేలు మీరు లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకోలేరు. ఉదయం లేచి పోని రాత్రి సిద్ధంగా నిద్రపోదాం అంటే ఈ స్వప్నాలు కూడా సిద్ధమవుతున్నాయి. మా అమ్మగారు, నేను హైదరాబాద్ లో ఉండగా అమ్మగారు అంటున్నారు, వచ్చి నాన్నగారు నాన్నగారు మీరు నాకు పావం కింద కనిపించారు అంటున్నారు. నాన్నగారు నాన్నగారు మీరు నాకు పావం కింద మీరు మీరన్నీ అనుకోలేదు, పెద్ద పావం కింద కనిపించారు. ఏంటి పావం ఇలా ఉందంటే, ఈ పావం ఎలా ఉంది? మళ్ళీ ఆ పావే నాన్నగారు కింద కనిపించారు. అయ్యి తలంపులే స్వప్న జాగ్రత్తలో తలంపులు, స్వప్నావస్థలో తలంపులు. ఇంకా తలంపులు లేకుండా ఎక్కడున్నాం? గాఢ నిద్రలో ఉన్నాం. అక్కడ మెదుకు రావాలి, అది జ్ఞానం. తలంపులు జాగ్రత్త అవస్థలో తలంపులు, స్వప్నావస్థలో తలంపులు. ఇంకా తలంపులు లేకుండా ఎక్కడున్నాం? గాఢ నిద్రలో మటుకి తలంపులు లేవు, తలంపులు అసలు లేవు. ఒక తలంపు కూడా ఉండదు గాఢ నిద్రలో. అక్కడ మేలుకోవాలి మనం, అది జ్ఞానం. అక్కడ తెలుస్తుంది జ్ఞానం యొక్క వైభవం. అదే నువ్వు ఎంతవరకు చెయ్యాలి, జపం ఎంతవరకు చెయ్యాలి, ధ్యానం ఎంతవరకు చెయ్యాలంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇతర తలంపులు నీకు వచ్చి బాధించకుండా, ఇతర తలంపులు రాకుండా, ఒకటి ఆ తలంపు ఒకటే మిగిలిపోవాలి. ఏది నువ్వు ఏదైతే జపం చేస్తున్నావో, ఏ నామం అయితే చేస్తున్నావో అది ఒకటే మిగిలిపోవాలి. ఇతర తలంపులు ఇంకా రా, ఇతర తలంపులు వచ్చినా అట్లు పట్టించుకోకుండా ఇది ఒకటే చేస్తుండే. వస్తా వెళ్ళిపోతాయి, వస్తా వెళ్ళిపోతాయి, వస్తా ఉంటే వెళ్ళిపోతాయి. మీ ఇంటికి ఎవడన్నా చుట్టం వచ్చాడనుకోండి, అలా వాడిని ఏమి గౌరవించాలనుకోండి, వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస మాట చెప్పాడు, మీ ఇంటికి ఒక కుక్క అలవాటుగా వస్తాదనుకోండి బెదిరించేమన్నాడు. అలాగా మళ్ళీ వస్తుంది, మళ్ళీ మరుసటి రోజు వస్తుంది, దానికి ఏం మేత పెట్టకండి, మళ్ళీ బెదిరించండి. అలా 15 సార్లు 20 సార్లు నెల 2 నెలలు వస్తుంది, ఇంకా రావటం మానేస్తుంది. మనకు వచ్చి తలంపులు కూడా మీ ఇంటికి చుట్టం వచ్చాడు అనుకోండి, అడిచాడు మాట్లాడరు అనుకోండి, అలా 4-5 సార్లు వస్తాడు. మీరు అసలు మాట్లాడటం మానేస్తే వెళ్ళిపోతాడు, రాడు మీ ఇంటికి రాడు. ఆ వచ్చిన తలంపులు మనం కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుంటే అవి వస్తున్నాయి, వాటిని పట్టించుకోకుండా ఉంటే పోతాయి. ఇప్పుడు భగవంతుడు ఏదో గొడవలు చెప్పారు, నాన్ సెన్స్ ఏదో చెప్పేవారు, భగవంతుడు ఏదో గొడవలు చేసి భగవాన్ ఏం అనువారు కాదు. వాటి గురించి మిమ్మల్ని ఎవరు ఆలోచించమన్నారు? ఇది ఒకటి చెప్పు. అసలు వాటి గురించి ఎవరు ఆలోచించమన్నారు? మీరు లేని విషయాల గురించి ఆలోచించినది అవ్వదు. ఉన్నది ఏదో ఉంటుంది, లేనిది ఏదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ. లేని విషయాలు మీరు ఆలోచించినది ఉండదు, అది అవ్వదు. అది ఉన్నది ఏదో ఉంది. ఇది చాలా అందమైన శ్లోకం, గీతలో 2వ అధ్యాయంలో వస్తుంది. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఇది నిశ్చయం. ఒక లేనిదాన్ని ఉంది ఉందనుకున్నది ఉండదు, ఉన్నదాన్ని లేదు లేదు అనుకున్నది లేకుండా పోదు. ఇది సత్యం. అర్జున ఇది నిశ్చయం అని చెప్పి ఆఖరిని అంటాడు. అర్జున ఇది నిశ్చయం, ఓ ఫల్గుణ ఇది నిశ్చయం, ఓ కౌంతేయ ఇది నిశ్చయం. జీవితం మీరు ఈవేళ ఉదయం రేపు లెక్క పెట్టండి. మీరు లెక్క పెట్టలేరు. కొన్ని వేలు తలంపులు వచ్చాయి ఒక్క రోజు, కొన్ని వేలు తలంపులు వచ్చాయి. ఇందులో పనికిరాని ఎక్కువ. జీవితం అంటే తలంపులే. మన శరీరం చనిపోతుంది చూడండి, చనిపోతున్నాం చనిపోతున్నాం, శరీరం చనిపోతున్నాం శరీరం చనిపోతుంది అనుకుంటాం కదా, అది తలంపు, అది నిజం కాదు. ఇప్పుడు మనం నేను 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 అంటున్నాం కదా, అంటాం కదా నేను, అది తలంపే. మనం నేను నేనంటాం కదా, అది తలంపే. అదే మొదటి తలంపు, మూల తలంపు, ప్రథమ తలంపు. భగవాన్ ఏం చెప్పారంటే ఈ తలంపుకి ఇతర తలంపులు వస్తాయి, ఇతర తలంపులోంచి ఈ తలంపుని సెపరేట్ చేసి ఇది ఏం చేస్తున్నట్టు అందులో కలిసిపోతున్నట్టు, ఈ తలంపు ఆ తలంపులతోటి కలిసిపోతుంది. అయితే విడదీయటం కష్టం. ముందు తర్వాత చూద్దాం ఆ తలంపులతోటి ఏ తలంపుకైతే ఇతర తలంపులు వస్తున్నాయో మూల తలంపుని ఇతర తలంపులతోటి విడది, ముందు సెపరేట్ చేసే ముందు దాన్ని సెపరేట్ చేసి దాన్ని విత్డ్రా, దాన్ని ఉపసంహరించడం ప్రారంభించి, దాన్ని ఉపసంహరించడం ప్రారంభిస్తే దానికి వచ్చి ఇతర తలంపులు ఆగిపోతాయి. ముందు సెపరేట్ చేయి. ఇది కూడా ఒక తలంపే. అంటే ఇప్పుడు నేను, నేను అనేది ఒక భావన, నేను అనేది ఒక తలంపు, నేను అనేది ఒక తలంపు, నేను అనేది భావన. కానీ నిజమైన నేనికి తలంపులు ఉండవు, నిజమైన నేనికి తలంపులు ఉంటాయి, నిజమైన నేనికి తలంపులు ఉండవు, దానికి సంకల్పకల్పాలు ఉండవు నిజమైన నేనికి. ఇదే వశిష్ఠుడికి, ఇది మనకి వాసిష్టంలో వస్తుంది, యోగ వాసిష్టంలో. ఏమని వస్తుందండి యోగ వాసిష్టంలో? ఇది బాగా వినండి. వశిష్ఠుడి దగ్గర, సాందీపుడి దగ్గర ఏమో కృష్ణుడు చదువుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర రాముడు చదువుకున్నాడు. ఇంకా బాహ్య గురువులు అంటూ లేనివాడు రమణుడు ఒక్కడు. ఇంకా రామకృష్ణుడికి తోతాపురి వాళ్ళు, ఆయనకి ఆత్మీయ గురువు. బాహ్య గురువులు లేనే లేరు. అంటే ఆయన దగ్గర పొందికి ఎక్కడుందంటే, మర్యాద ఎక్కడుందంటే, నిదానం ఎక్కడుందంటే, ఆయన గురువు లేకపోయినా మనకు గురువు అవసరం లేదని ఆయన చెప్పాడు. గురువు అవసరం లేదని చెప్పాడు. ఆయనకి, ఆయనకు అవసరం లేదని, ఆయనకు అవసరం లేదని మాత్రం లేదా మనకు అవసరం లేదని చెప్పలేదు ఆయన. గురువు అవసరమేనని చెప్పాడు. ఇది బాగా వినండి. వశిష్ఠుడు రోజున వశిష్ఠుడు లోపల కూర్చున్నాడు. ఈ యోగ వాసిష్టంలో వస్తుంది. రాముడు వచ్చి తలుపు కొడతాడు. ఎవరు వారు అంటాడు. ఎవరు? వశిష్ఠుడు అంటాడు. ఎవరు వారు? నేను. రాముడు ఏమంటాడు? నేను. ఆ నేను ఎవరు అంటాడు. ఎవరు అంటాడు మరి వశిష్ఠుడు? దశరథుడి గారి అబ్బాయిని. ఏమంటాడు? దశరథుడి గారి అబ్బాయిని. అప్పుడు వశిష్ఠుడు అంటాడు. సడన్ గా వీక్నెస్ స్టేట్ లో తీసుకొచ్చేస్తాడు రాముడు. సడన్ గా లిఫ్ట్ అనమాట, హై జంప్, సడన్ ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చి. అప్పుడు దశరథుడి గారి అబ్బాయిని, నేను మీ తండ్రి గారి పేరు అడగటం లేదు. మీ తండ్రి స్పెసిఫిక్, యూ మస్ట్ బి స్పెసిఫిక్. సాంబార్ లా చెప్ప, సాంబార్ మాటలు ఇక్కడ చెప్పకను. యూ మస్ట్ బి స్పెసిఫిక్. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే, అది ఊపిరితిత్తులు, ఒకసారి ఊపిరితిత్తులు దెబ్బ అయితే గుండె జబ్బు, గుండెకి వైద్యం చేస్తారు, గుండెకి జబ్బు అయితే ఊపిరితిత్తులకి చేస్తారు. గుండెని ఊపిరితిత్తులు క్లోజ్ గా ఉంటాయి. ఒకసారి కన్ఫ్యూజన్ వచ్చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అది గుండె జబ్బ, ఊపిరితిత్తులు జబ్బ ఒకసారి సడన్ గా తెలియదు మాట. ఈ మధ్య నేను మన విశాఖపట్నం వెళ్తే నా దగ్గర ఊపిరితిత్తులు డాక్టర్ గారు వచ్చారు. ఏమన్నా బాబు నా ఊపిరితిత్తులు కూడా చూస్తా ఉన్నా అని చెప్పాను ఆయనతో, డాక్టర్ గారితో. ఇప్పుడే చూసి వచ్చానని ఒకమే ఊపిరితిత్తులు జబ్బు నా దగ్గరికి పంపారు వాళ్ళు. ఒకళ్ళు ఊపిరితిత్తి ఆడు, ఊపిరితిత్తులు జబ్బు లేదు, ఆడు గుండె జబ్బు ఉన్నాను వాడుకు. ఆ గుండె జబ్బు వాళ్ళు ఏమో నా దగ్గరికి పంపేశారు, మళ్ళీ ఆ గుండె జబ్బు వాళ్ళు దగ్గర తోలేశానని. నీ గుండె జబ్బురా బాబు, ఊపిరితిత్తులు జబ్బు, చచ్చిపోతాయి గుండె వైద్యం. ఇప్పుడు ఆయన తోలేసేలా వచ్చాను, మరి నా గుండె మాట ఏంటని అడిగాను. అది అయితే ఏదైనా నొప్పి రానే ఉన్నప్పుడు చూద్దాం అన్నారు. ఏదైనా కొంచెం పెయిన్ రానివ్వండి, ఉరికి మన మనంతరం మనం ఉరికి పెద్ద చేసుకోవడం, కలర్ చేసుకోవడం ఎందుకులేండి? మీకు ఏదైనా నొప్పి ఉంటే చెప్పండి, చూద్దాం. ఉరికి మనం అదే బాగానే ఉంది కదా, దాని ఉరికి ఏదో కలర్ చేసుకోవడం, ఉన్నది పాడు చేసుకోవడం అలా ఉంటుంది. ఏదో నొప్పి వస్తే చెప్పండి అన్నారు. అంటే ఇప్పుడు నీకు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒకసారి గుండె జబ్బు ఏమో ఊపిరితిత్తుల జబ్బు కింద ఉంటుంది, ఒకసారి ఊపిరితిత్తుల జబ్బు గుండె జబ్బు కింద. ఒకసారి ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తే అది కొంతమంది క్షయరోగం అనుకుంటారు. అది క్యాన్సర్ అని తెలిసేటప్పటికి అది చచ్చిపోయే రోజు వచ్చేస్తుంది. ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తే కొంతమంది ఏమో, కొంతమంది ఏమో ఊపిరితిత్తులు క్షయ వచ్చింది అనుకోండి, కొంతమంది క్యాన్సర్ అనుకోండి, అది క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కొంతమంది క్షయ జబ్బు రావచ్చు. ఈ విధంగా రాజుల్లో ఆ మధ్యన ఒక చంపేశారు, ఆడిది క్యాన్సర్, కానీ క్షయికి వైద్యం చేశారు, అది చచ్చిపోయాడు. అంటే డాక్టర్లు కొంతమంది ఏమంటారంటే లైసెన్స్డ్ మర్డరర్స్. అంటే దాని అర్థం ఏంటంటే లైసెన్స్ పుచ్చుకున్న అహంతకులు. అంటే మనం ఎవరైనా చంపేస్తే కేసు అవుతుందండి. వాళ్ళకి వైద్యం ఎలా చేయాలో తెలియదు, వాడు చచ్చిపోయాడు అనుకున్న డాక్టర్ గారి మీద కేసు పెట్టారు. ఇప్పుడు మనం ఎవరైనా చంపితే కేసు అది. ఒకవేళ వైద్యం ఏ జబ్బో తెలియకుండా సరిగ్గా ట్రీట్మెంట్ అయిపోతే వాడు చచ్చిపోతాడు. చచ్చిపోతే డాక్టర్ గారి దగ్గరకు ఎవరు వెళ్ళరు. ఏం చేద్దాం, వాళ్ళకి లైసెన్స్ ఉంది చంపేయటానికి. లైసెన్స్డ్ మర్డరర్స్. మా సుబ్బారావు గారిని మనం చంపేశారు హైదరాబాద్ లో. పాపం కెమికల్ సుబ్బారావు గారు మన భక్తుడు ఆయన. పాపం మంగళవారం డైరెక్టర్లు మీటింగ్ చేశారు. డైరెక్టర్ మీటింగ్ వస్తే నేను కూడా రెండు అన్నారు మీటింగ్ అయితే డైరెక్టర్ మీటింగ్ నేను కూడా వస్తాను. ఎందుకంటే నేను డైరెక్టర్ని కదా, మీరు ఎప్పుడు నన్ను పిలవలేదు డైరెక్టర్ మీటింగ్ అన్నారు. వచ్చి మీరు ఏం మాట్లాడొద్దునని వచ్చి కూర్చోండి అన్నారు. ఉడికి మిమ్మల్ని మర్యాద కోసం గెస్ట్ కింద పిలుస్తున్నా అన్నారు. ఏదో పదిసార్లు అన్నారు వస్తాం. నన్ను ఎప్పుడు పిలిచారు? ఆదివారం పిలిచారు, మంగళవారం రమ్మని. ఆదివారం రాత్రి ఆయనకి ఆదివారం రాత్రి ఏదో తేడా చేసింది, ఇది చెయ్యి లాగింది, ఎడం చెయ్యి లాగింది. తర్వాత ఏమో కక్కుకున్నారు, ఒళ్ళు చెమట పట్టింది. తర్వాత ఆయనకి షుగర్ కంప్లైంట్ ఉంది. ఆయన ఏం చేశారు గబాగా మెడ్విన్ హాస్పిటల్కి ఏమో ముందు ఏదో షుగర్ కంప్లైంట్ ఉంది, షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అది గుండె జబ్బు. షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ షుగర్ డాక్టర్ ఏం చేశాడు, ఈ సెలైన్ లెక్కించేయటం మొదలెట్టాడు. సెలైన్ లెక్కించి తగ్గటలేదు కదా, ముఖం ఎలా ఉబ్బిపోతుంది. చివరికి ఆ హార్ట్ సైలెంట్ కాదు, చచ్చిపోయాడు. ఇప్పుడు మనకి ఎంత అహంకారం ఉంటుందో డాక్టర్ కూడా అంతే అహంకారం ఉంటుంది. వాడికి తెలియదు అనుకోని ఇంకో డాక్టర్ని తీసుకురావాలి. వాళ్ళకి తెలియజేయమంటే మాకు అర్థం అవ్వటం, ఇంకో డాక్టర్ నేను పిలుస్తాను, లేదా రాజోల నుంచి ఇంకోటి పిలుస్తాను, ఇంకో డాక్టర్ సలహా పుచ్చుకోరు. కొంతమందికి ఇంకో డాక్టర్ సలహా పుచ్చుకోవడం అంటే వాళ్ళ అహంకారం అడ్డొస్తాం. మళ్ళాంటి వాళ్ళు వాళ్ళు ఉరికి చదువుకున్నారు. ఇక డాక్టర్ గారు అన్నారు నా ఊపిరితిత్తులు చూడండి, ఎంచుకోని ఉప్పు నుంచి మీ ఊపిరితిత్తులు చూడటం. ఈ జబ్బు ఒక నా దగ్గరికి వచ్చాడు, ఆడు ఊపిరితిత్తులు జబ్బు అని గుండె డాక్టర్ నా దగ్గర పంపారు. పాపం అడిగి నిజంగా ఊపిరితిత్తు జబ్బు లేదు, గుండె జబ్బు ఉంది, మళ్ళీ ఆడిని తోలేశాను నేను అక్కడికి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? యూ మస్ట్ బి స్పెసిఫిక్. ఏదో సందర్భంలో వచ్చింది రాముడి గురించి. యూ మస్ట్ బి స్పెసిఫిక్. నేను కొబ్బరి చెట్టుని అడిగి, నేను కొబ్బరి చెట్టు గురించి అడిగితే తాడి చెట్టు గురించి చెప్తా, చెట్టు గురించి అడిగితే కొబ్బరి చెట్టు గురించి చెప్పు, తాడి చెట్టు గురించి అడిగితే తాడి చెట్టు గురించి చెప్పు. యూ మస్ట్ బి స్పెసిఫిక్. అది ఊపిరితిత్తుల రోగమో గుండె రోగమో తెలియకుండా నీకు వైద్యం ఎలా చేస్తావు నువ్వు? డయాగ్నోసిస్ లేకుండా పక్కన గుండె ఆగిపోతా అంటే షుగర్ కంప్లైంట్కి షుగర్, ఆయనకు మామూలుగా షుగర్ కంప్లైంట్ ఉంది అంతే, అదేమీ పెరగలేదు. అది ఇక ఇంటికి ఇది మనం సందర్భాన్ని బట్టి చెబుతున్నాం. డాక్టర్లు కూడా అనేక మంది దేవతలు ఉంటారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అధిక సందర్భం వచ్చి చెబుతున్నారు. ఏంటంటే ఇది సందర్భం, రాముడు వశిష్ఠుడు ఏమన్నాడంటే, ఎవరో అన్నాడు, ఎవరంటే ఏమన్నాడు, నేను అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాడు. నేనని చెబుతున్నావు, నేను ఎవడు అంటే వీడు ఏమన్నాడు? దశరథ గారు అబ్బాయిని తప్ప అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? మీ తండ్రి గారి పేరేంటి? దశరథ. నేను మీ వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడగటం లేదు. మీ తండ్రి గారి పేరేంటి అని అడిగితే మీ తండ్రి గారి పేరు చెప్పు. అదే నేను ఒకటి అడిగితే నువ్వేమని చెబుతాను? నేను అడిగి ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పి సమాధానం ఏంటి? నేను కొబ్బరి చెట్టు గురించి వ్యాసం రాయమంటే తాడి చెట్టు గురించి రాస్తానంటావండి? అప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడగలేదు. నేను మీ తండ్రి గారి పేరేంటి అడగలేదు. ఇప్పుడు ఎవరంటే నేను అన్నావు. ఆ నేను అని చెప్పి ఆ నేను ఎవడు? అది ఎవరో నీకు తెలిస్తే మోక్షం, లేకపోతే బంధం. శాశ్వతంగా అది నీకు తెలియనప్పుడు శాశ్వతంగా నువ్వు బంధం ఉండవలసింది. ఈ కోటలు రమణ మహర్షి గారు నేనేమన్న పుస్తకంలో చెప్తారు, నేనేమన్న పుస్తకం బంగారం, కానీ నీకు రుచించదు, తాటి రొట్టిలా ఉంటుంది. సాంబార్ లేని ఇడ్లీ, చట్నీ లేని ఇడ్లీ తింటే ఎలా ఉంటుందా? నేనేమన్న పుస్తకం రామ 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 ఎండిపోయిన తాటి రొట్టిలాగా ఉంటుంది. మీరు ఎతవ చేసుకుంటే అది ఒక్క పుస్తకం చదవాలి, ఇంకా 10 పుస్తకాలు చదవాలి. అందులో ఒకటి చెప్తాడు, కోటలో నా శత్రువులు, కోటలో శత్రువులు ఉన్నప్పుడు ఆ కోట నీకు వశం అవ్వదు. ఆ కోటలోని శత్రువులందరూ బయటకు వస్తే నీకు ఆ కోట వశం అవుతుంది. అలా నీ హృదయంలో ఎన్ని వాసనలు ఉన్నాయి, ఎన్ని సంస్కారాలు, ఎన్ని తరంపులు, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత అలా వస్తూ ఉంటాయి. అవి ఎవరికి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని విచారణ చేసి అన్నింటిని తొలగిస్తే నీకు ఆత్మజ్ఞానం, కానీ అప్పుడు వరకు నీకు ఆ జ్ఞానం. ఒక్క వాసన నిలబడి ఒక్క వాసన ఉండిపోయిన నీకు ఆత్మలభ్యము కాదు, ఆత్మలాభం నువ్వు పొందలేవు, ఆత్మానందానికి నువ్వు అర్హుడు కాదు. ఒక్క వాసన మిగిలిపోయింది, మరిది పునర్జన్మకి కారణం. ఒక శరీరాన్ని చంపేయడానికి ఒక్క రోగం చాలు, 100 రోగాలు అక్కర్లేదు. పునర్జన్మకి 100 కోరికలు అక్కర్లేదు, ఒక్క కోరిక చాలు. నో డిజైర్ స్టేట్ కి వచ్చే వరకు నీకు ఆత్మజ్ఞానం రానే రాదు. అది గుండె జబ్బు నాడు తొందరగా శరీరాన్ని లెక్కించకూడదు. మన అనవసరంగా ఈ గొడవలు చెప్పుకుంటున్నా, భగవాన్ ఇటువంటి గొడవలోకి రారు అసలు. అది అలా జరగవలసింది, జరిగింది అంటారు అంత ఇంకేం లేదు. మనకి మనస్సు ఉంది కాబట్టి ఈ గొడవలు అన్ని చెప్పుకుంటున్నా, ఇవన్నీ అనవసరం. మనకి మనస్సు ఉంది కాబట్టి ఇలా చెప్పుకుంటున్నా, భగవాన్ ఇటువంటి మాటలు చెప్పరు, అది అలా జరగవలసింది కాబట్టి జరిగింది, అది అంతే అంటారు. అంటే ఆ ఉద్దేశం ఆ డాక్టర్కి చేయలేదు అది. అలాగే అని చెప్పరు, అక్కడ కూడా నారాయణుడు ఉన్నాడు, ఎక్కడ డాక్టర్లో కూడా నారాయణుడు ఉన్నాడు, కానీ అడుగు చేయలేదు. చంపాలని చంపడం కాదు అది, ఇది మన కేసు కాదు. గుండె డాక్టర్కి చూపించాలి, ఆయనకు చేయలేదు. చంపాలని చంపడం కాదు, ఆయన చేయకపోవడానికి కారణవాడు లోపల ఈశ్వరుడు ఉన్నాడు. అంటే భగవాన్ మనలాగా చెప్పరు, ఆ డాక్టర్ ఇలా చేశాడు, ఈ డాక్టర్ ఇలా చేయడు. ఎవరి ముఖం మీద దుమ్ము అంటించడు, ఆయన ఎవరి ముఖం మీద దుమ్ము చలరాదు. ఆయన ఏమంటారంటే ఒకే మాట అంటారు, అది అలా జరగవలసి ఉంది, జరిగింది, ఆ దేహ ప్రారంభం పూర్తి అయిపోయింది, ఆ దేహానికి రావలసిన అనుభవాలన్నీ వచ్చేసినాయి, ఆ దేహంలో ఏం పడవలసి ఉందో ఆ దేహ ప్రారంభం పూర్తి అయిపోయింది, ఆ దేహం వచ్చిన పని అయిపోయింది, అంచుకు వెళ్ళిపోయాడని చెప్తాడు. కానీ మనలాగా చెప్పడు, ఆయన డాక్టర్ గారు అలా చేశారు ఇలా చేశారంటే ఏం చెప్పడు. డాక్టర్ గారి హృదయంలో కూడా నారాయణుడు ఉన్నాడు, డాక్టర్ గారి హృదయంలో కూడా నారాయణుడు ఒకసారి చెయ్యి డాక్టర్ గారికి చెయ్యిదేను అంటే అక్కడ నారాయణుడు ఉన్నాడు. అంటే మనకు మనస్సు ఉంది కాబట్టి అలా చెప్పుకుంటున్నాం. అక్కడ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు సంపాదన చెప్పడం కదా, ఆ టైంకి ఆయన చెయ్యలేదు అంతే. ఆ తొయ్యకపోవడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఇది అక్కడ ఆ తొయ్యకపోవడానికి కూడా ఏదో రీజన్ ఉంటుంది. వాడు దేవుడు. డాక్టర్ గారు కూడా దేవుడి చేతిలో పనిముట్టే. అమెరికాని సామెత ఇంకోసారి చెప్తున్నారు, మీరు సేఫ్గా ఉండండి, మీరు సేఫ్గా ఉండండి, 100% సేఫ్, సేఫ్గా ఉండండి. ఇలా ఎలా చూస్తారు, లోకాన్ని చూస్తూ ఉంటారు కదా మీరు, ఎవరో కూడా ఏడుస్తూ ఉంటారు, లోపల ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఎందుకు దుఃఖం వస్తుంది, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, అలా చూసి పరిచయం. ఓ పలానా కారణం ఏంటంటే వాళ్ళు బాధపడటానికి, అలానా కారణం ఏంటి వాళ్ళు దుఃఖపడటానికి అని అనుకుని ఆ కారణం చూపి మీరు వెళ్ళకుండా ఉండండి, మీరు సేఫ్గా వెళ్ళిపోతారు వాళ్ళ కాటలో. అంటే దుఃఖం లేకుండా వెళ్ళిపోతారు కదా, అంతకంటే ఏం కావాలి మనకి? ఇది అమెరికన్ ప్రోవర్బ్, ఇది మన ఇండియాది కాదు. ఈ ప్రోవర్బ్ మీరు సారు ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు కదా, మీరు సేఫ్గా ఉండండి, ఆ సారు ఎందుకు వస్తున్నది మీరు చూసుకుని ఆ సారులో మీరు పడకండి. జబ్బులు ఉన్నవాళ్ళని చూస్తే ఆ జబ్బులు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో చూసుకుని ఆ జబ్బు మీకు రాకుండా చూచుకుంటూ చెప్పడం అమెరికా వాళ్ళు చాలా తెలివైన. వశిష్ఠుడు ఏం చెప్పాడంటే మన అన్నం తినమన్నాడు. వశిష్ఠుడు రాముడికి ఏం చెప్పాడంటే మన అన్నం తినమన్నాడు. అన్నం తినమన్నాడు. ఎందుకు తినమన్నాడు? ప్రాణం నిలబెట్టుకోవటం. ఎందుకు తినమన్నాడు? అన్నం ప్రాణం నిలబెట్టుకోవటం. ప్రాణం ఎందుకు నిలబెట్టుకోవాలి? సినిమా చూడటానికే. ప్రాణం ఎందుకు నిలబెట్టుకోవాలి? అన్నం తిను, అన్నం తిను. అన్నం తినకపోతే నీ ప్రాణం నిలబడదు. అన్నం తినకపోతే నీ ప్రాణం నిలబడదు. మరి ఈ ప్రాణం ఎందుకు ప్రాణం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆత్మజ్ఞాన సముపార్జనకి ప్రాణం నిలబెట్టు. ఆత్మజ్ఞాన సముపార్జనకి ప్రాణం నిలబెట్టుకో. నువ్వు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చావో, నీ జీవిత గమ్యం ఏదో, దాన్ని పొందడానికి ప్రాణం నిలబెట్టుకో. ఆ ప్రాణం నిలబెట్టడానికి అన్నం తిను. అలా ఉండకూడదు. పూర్వం మొగల్తూరులో దత్తుడి గారు రంగరాజు గారు ఇద్దరు ఉండేవారు. వాళ్ళది ఆ దత్తుడి గారు ఓ పార్టీ, రంగరాజు గారు ఓ పార్టీ. ఆ ఊళ్ళోని మొగల్తూరులో దత్తుడి గారి పార్టీ ఒకటి, రంగరాజు గారి పార్టీ ఒకటి. ఈ దత్తుడి గారి కంటే రంగరాజు గారు 10 సంవత్సరాల ముందు చనిపోయారు. దత్తుడి గారు అనేవారటి, రంగరాజు చచ్చిపోయేది నాకు కాలక్షేపం అవటలేదు. ఏదో 2 గారు రోజు పేచీలుండి, రోజు పేచీలుండి ఆడే పార్టీ నేనో పార్టీ కోర్టుకి వెళ్ళినా కానీ ఏదో 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 ఇద్దరు ఎవరో ఒకరు బోధాన వేసుకుని తిరిగేవాళ్ళం. ఊళ్ళో పార్టీలను బట్టి ఆడో పార్టీ నేనో పార్టీ, నా పార్టీ వాళ్ళు నేను కూడా తిరిగేసి ఆడి పార్టీ వాళ్ళని ఆడ కూడా వేసి తిరిగేవాడు. ఈ రంగడు చచ్చిపోయాక నా కాలక్షేపం అవటలేదు అనకూడదు. అందుకే బతకటం. అది వశిష్ఠుడు చెప్పాడు రాముడికి, ఇది నువ్వు అన్నం తిను, నువ్వు అన్నం తిను, నువ్వు అన్నం తిను. ఎందుకు అన్నం తినాలి? ప్రాణం నిలబెట్టుకోవడానికి. ఎందుకు ప్రాణం నిలబెట్టుకోవాలి? నువ్వు ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే నీ లోపల ఏదిగా వ్యక్తం, ఆ నేను ఏదిగా వ్యక్తం అవుతుందో అది ఎవరో తెలుసుకోవడానికి. అందుకు ప్రాణం నిలబెట్టు. ఆత్మజ్ఞాన సముపార్జనకి అంటే మనకి ఏదైతే నేననే తలంపు మనకు, నేననే భావన మనకు లోపల నుంచి వస్తాను. ఈ నేను అనే భావన ఉన్నంతకాలం దేవుడు అనే భావన ఉంటుంది. దేవుడు, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము, ఇవన్నీ ఉంటాయి. భావన పునర్జన్మలు, పూర్వజన్మలు అన్ని ఉంటాయి. నేను అనే భావన ఉన్నప్పుడు దేవుడు అనే భావన కూడా ఉంటుంది. ఈ నేను అనే భావన దాటితే, ఈ నేను అనే భావన హడ్డిల్, నేను అనే తలంపు, దేహము నేను అనే భావన, అది ఇక్కడే బాగా అర్థం చేసుకోండి. ఈ మస్ట్ బి స్పెసిఫిక్. ఈ నేను అనే భావన, నేను అనే తలంపు, ఈ గుమ్మం కనుక దాడితే, ఈ అభిష్టికలు కనుక దాడితే సద్భావస్థితిని పొందుతాం, చైతన్య స్థితిని పొందుతాం. అక్కడ నువ్వు తప్పించేది లేదు. అప్పుడు నీకు దేవుడనే భావన రాదు, జీవభావం రాదు, దైవభావం రాదు, లోకభావం రాదు. ఏ భావంలో ఉండవు, ఏ తలంపులు ఉండవు. కానీ నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు? ఉండటమే ఉండటం, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖమే, అలా ఊగిసలాడుతూ ఉంటావు. జీవుడు జీవభావన ఉండదు, దైవభావన ఉండదు, లోకభావన ఉండదు, దేవతల భావన ఉండదు, పూర్వజన్మ భావన ఉండవు, రాబోయే జన్మల భావనలు ఉండవు. ఎప్పుడూ ఈ నేను అనే భావన, నేను అనే తలంపు, దేహము నేననే భావన, దేహము నేననే తలంపు గడప దాటావా, సద్భావ స్థితి ఉన్నది. నువ్వు మిగులుతావు. వండర్ఫుల్ టీచింగ్. భావాతీత స్థితి, భావాతీత స్థితి, తలంపులకు అతీతమైన స్థితి, భావములకు అతీతమైన స్థితి. ఆ సద్వస్తు నువ్వు ఏదిగా ఉన్నావు అదిగా మిగులుతావు. ఇంకా అందులోంచి నువ్వు వేరుపడలేవు, అందులోంచి నువ్వు సెపరేట్ అవ్వలేవు. ఏం చెంది? అది నీ భయం నావు కాబట్టి. నువ్వు ఏదిగా నువ్వు ఏది కాదో అందులోంచి వేరుపడగలవు. కానీ నువ్వు ఏదిగా ఉన్నావు అందులోంచి నువ్వు సెపరేట్ అవ్వలేవు, వేరు పడలేవు. అదే ఉండటం అంటే అది, అదే దేవుడు, అదే ఉండటం, అదే అదే ఈశ్వరుడు, అదే బ్రహ్మం, అదే చైతన్యము, అదే శాంతి, అదే సుఖము. అక్కడ తప్పించి లోకంలో ఎక్కడ సుఖము లేదు. ఉందని అనుకోవటానికి ఎక్కడైతే సుఖం లేదు అక్కడ లేదని, అక్కడ లేదనుకుని ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ లేదనుకుని, ఎక్కడైతే సుఖం లేదో అక్కడ ఉందనుకోవటం నీ తాగుబోతనానికి గుర్తు, నీ అవివేకానికి గుర్తు, నీ మూర్ఖత్వానికి గుర్తు, నీ తెలివి తక్కువతనానికి గుర్తు. తరిమి 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 వెంటాడు కొడతాడు. ఇక్కడ ఎక్కడ సుఖము లేదో అక్కడ సుఖం ఉందనుకోవటం, ఎక్కడ సుఖం ఉందో అక్కడ సుఖం లేదనుకోవటం నీ తాగుబోతనాడు గుర్తు, నీ తెలివి తక్కువతనాడు గుర్తు, నీ మూర్ఖత్వానికి గుర్తు. నువ్వు మూర్ఖుడు అని అలా అనుకోవటం ఉందో నీ మూర్ఖత్వం తెలుస్తుంది. ఇలా పాలకొడేరు రామచంద్రం బర్త్డే, పుట్టినరోజు, పుట్టినరోజు. ఏడు ఇంకో రామచంద్రం ఏడి? పాలకొడేరులో ఇంకో రామచంద్ర ఎక్కడున్నాడు? ఏడిది అనగర్ రామచంద్ర? ఇప్పుడు తల తీసి తల పెట్టి వాళ్ళు ఉండొచ్చు. ఇంకో రామచంద్రం ఏడి? ఏరిది అనగర్ రామచంద్ర? మాయలు మరాఠీలు ఉండొచ్చు, కానీ వేరేది అనగర్ రామచంద్ర? ఇంకో రామచంద్ర ఏడి పాలకొడేటిలో? మనకి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ మారాలి అక్కడ మారటం లేదు. మనకి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే ఏదో మాట్లాడటం తీరు నేర్చుకుంటున్నాం, నాగరికతను నేర్చుకుంటున్నాం, సంస్కృతిని నేర్చుకుంటున్నాం, ఒకళ్ళ తోటి మాట్లాడుతూ ఇంకోళ్ళు అంక చూసి నవ్వటం నేర్చుకుంటున్నాం. కానీ ఎక్కడ మారాలో అక్కడ మారటం. వెరీ ఎనదర్ రామ, రామచంద్రం పుట్టినరోజు మనం ఈవేళ అనుకోకుండా ఈ రోజు నీకు ఈ సభ ఇక్కడ అనుకో కాకతీయమంటారు. మనం అనుకోలేదు, అనుకోకుండా ఈ రోజు ఈ సభ ఇక్కడ వచ్చింది. ఈవేళ పార్వతి నాకు గారెలు తెచ్చింది. ఈ మధ్య నేను గారెలు తినటం మానేశాను, పానకం గారెలు అవి తినటం మానేశాను. ఎందుకంటే గారెలు అక్కడ పెట్టి గారెలు అంటే పార్వతి తెచ్చింది, రామచంద్రం పుట్టినరోజు అంట, మూడు గారెలు తిన్నాను. ఈ మధ్య నేను పానకం గారెలు అవి తినటం మానేశాను, అవి పానకం గారెలు తెచ్చింది. ఆ టేబుల్ మీద ఉన్నాయి. టేబుల్ మీద ఏంటి గారెలు ఏంటంటే రామచంద్రం పుట్టినరోజు అంటే పార్వతి తెచ్చింది. అది తినేయాలనుకున్నాడు వరుసగా మూడు గారెలు తినేసి మన నియమేమైంది ఫెయిల్ అయిపోయాం. మన గాలి తినకు పానకం గాలి తినకూడదని పెట్టుకుని ఏమేమైంది ఫెయిల్ అయిపోయాం. ఇంకో 10 నిమిషాలు పార్వతి ఆలస్యంగా వస్తే నా భోజనం అయిపోను. సరిగ్గా భోజనం దగ్గర కూర్చున్నప్పుడు వచ్చినాయి ఆ గాలి. మామూలుగా నాకు అన్నానికి అన్నానికి మధ్య నేను తిని అలవాటు లేదు, వదిలేస్తాను. అన్నానికి అన్నానికి మధ్య నేను తిన్నాను. మామూలుగా పానకం గారెలు కూడా తింటాలేదు నేను. ఈ గారెలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే పార్వతి తెచ్చిందని చెప్పినా తినకపోదని రామచంద్రం పుట్టినరోజు అంటే అందుకని తెచ్చిందన్నారు. మూడు గారెలు మూడు పానకం గారెలు తిన్నాడు. ఓ అంటే ఆ సద్భావ స్థితిలో, ఆ సద్వస్తువులో, ఆ సత్య స్థితిలో జీవభావన ఉండదు, దేవభావన ఉండదు, జీవతరంపు ఉండదు, దైవతరంపు ఉండదు. అది సుప్రీం స్టేట్, అల్టిమేట్ రియాలిటీ, అల్టిమేట్ ట్రూత్. అది ఎలా ఉండాలో అలాగ ఉంటుంది. అది ఊహిస్తే తెలియదు, అందులో ఐక్యమైనప్పుడు తెలుస్తుంది. జీవభావన ఉండదు, లోకభావన ఉండదు, దైవభావన ఉండదు. అది ఊహిస్తే మనకు అర్థం అవ్వదు, అది అవ్వాలి, అయితే తెలుస్తుంది. అవటం అంటే ఏంటి అర్థం? అవటం అంటే ఉండటం, అవటం అంటే ఉండటం. అది మన ఇమాజినేషన్కి అందదు, మన మాటకు అందదు, మన మతికి అందదు, మన సంకల్పానికి అందదు, మన ఊహకు అందదు. అది అందేది కాదు. అందేది మాయ, మారేది మాయ. అందేది మాయ, మారేది మాయ. ఓ శాంతి శాంతి శాంతి.